श्रीमात्रे नमः, श्रीगुरुभ्यो नमः। हरिनारायण नरे जनुलारा जनुलारा, हरिनारायण नरे हरिषड्वर्गमुलण्टकमुनुपे। ఈ పాట మనం వినే ఉంటాము చాలాసార్లు. అరిషడ్ వర్గాలు అంటకుండా ఉండడానికి ముందరే హరినారాయణ అంటే భగవన్నామ స్మరణ చేసుకోమని చెప్తున్నటువంటి పాట. కానీ అప్పుడే పుట్టిన పసి పాపాయిల్లో తప్ప కొంచెం ఊహ వచ్చిన వెంటనే నేను నాది అనే వాసనలతోటే మనం జీవితాన్ని ప్రారంభిస్తాం కదా. మరి వాసన క్షయం చేసుకోవటానికి మనం చేసే జపాలు తపాలు పూజలు అన్ని, ఇప్పుడు ఈ శ్రవణము అన్ని కూడా మన వాసన క్షయం చేసుకోవడానికే. మరి ఈ వాసన క్షయం వల్ల ఏం జరుగుతుంది అంటే అవిద్య తొలగి పరమాత్మ జ్ఞానం వస్తుంది, అంతే కదా. మరి ఈ వాసన క్షయానికి ఒక అతి ఈజీ దారి ఏదైనా ఉందా అంటే, ఇప్పుడు మన స్క్రిప్చర్స్ లో చెప్పే విషయాలు అవన్నీ కూడా మనం వింటూ ఉంటాము, మన పురాణాలు అన్ని కూడా వింటుంటాము, కానీ ఎంతవరకు మనకి అర్థమవుతుంది అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది కదా. మరి చాలా ఈజీగా ఈ వాసన క్షయం చేసుకోవటానికి ఏదైనా ఒక ప్రామాణిక గ్రంథం అనేది ఉందా అనేది ఒక ప్రశ్నగా మనకి చాలా మందికి ఉండొచ్చు ఇంతకుముందు. కానీ మన గురువు గారి దయ వల్ల ఇప్పుడు లేదు. బట్ ఒకవేళ అసలు తెలియకుండా ఉంటే ప్రామాణికమైన గ్రంథం ఏది అని అనుకుంటుంటే అది కనుక ఈ దుర్వాసన ప్రతీకార దశకం అనేటటువంటి దశకంలో విద్యారణ్యం చెప్పినటువంటి చాలా చాలా ఈజీ వేస్ ఎలా చేయొచ్చు అంటే ఈ దుర్వాసనలు ఎలా జయించచ్చు అనే వాటికి ఈజీ వేస్ చెప్పి ఉన్నారు. అండ్ మన పూజ్య గురుదేవులు దీన్ని ప్రవచనంగా చెప్పకపోతే నాబోటి వారికి అసలు ఇలాంటి గ్రంథం ఉంటుందని కూడా తెలియదు. దుర్వాసన ప్రతీకార దశకం అంటే అసలు దుర్వాసన ప్రతీకారం అంటే ఏంటి అనేది కూడా అర్థం అయి ఉండకపోవచ్చు. అందుకే అంటారు కదా, కరుకైన హృద్రోగా కరుకైన హృద్రోగ గహనమును కోటు సద్గురులేక ఎటువంటి కునికి తెలియకబోదు గురులేక ఎటువంటి గుణికి అని అంటారు కదా. అంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా సద్గురువు లేకపోతే ఒక దారి ఎలా వెళ్ళాలి ఏం చేయాలనేది తెలియదని మన అదృష్టం కొన్నది మనకి మన పూజ్య గురుదేవులు మనందరికీ గురుదేవులుగా దొరికి ఆయన చెప్పేటటువంటి ప్రవచనాలు వింటే చాలు. మామూలుగా కూడా మనం ఏదో ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు మాటలు అర్థవంతంగా నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాము అంటే గురుగారి వల్లే అది. మరి గురు పౌర్ణమి రోజు ఈ సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తూ మన పూజ్య గురువు గారు ఏమన్నారంటే ఈ సబ్జెక్ట్ని కొంచెం డీప్గా స్టడీ చేయమని చెప్పారనమాట. అంటే మనం చేసే శ్రవణం మననం నిధి ధ్యాసం అన్ని కూడా మన జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికే కదా. మరి గురుగారు చెప్పిన మాట మనసులో ఉంచుకుని మనం ఈ దుర్వాసన ప్రతీకార దశకం నుంచి ఏదైనా ఒక్క సూచననైనా మన జీవితంలోకి పాటిద్దామా. అండ్ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఈ మురళి కార్యక్రమంలో ఒక్క ఆడియో, ఒక వన్ డే ప్రవచనం ఆడియోతో మనం మురళి చేస్తున్నాము. అంటే అందుకనేసి ఏమనుకుందామంటే అందరికీ లాడ్జ్ చేసిన పోర్షన్స్ చాలా చిన్నగా ఉన్నా వాటిలో ఇంకా అంటే కూలంకషంగా దాంట్లోని జస్ట్ అంతా చెప్పటానికి అండ్ ఏదైనా మన స్క్రిప్చర్స్ లో సంబంధించిన శ్లోకాలు కానీ లేక ఏమైనా కథలు ఆర్ వీటికి సంబంధించిన కథలు కానీ లేదా నిజ జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా చెప్తూ మన స్పీకర్స్ ఇవాళ మాట్లాడతారు. మనం మాట్లాడే లైన్ స్పీకర్స్ లైన్ అప్ చాలా అద్భుతంగా ఉంది. వారు తమదైన రీతిలో మనకి దుర్వాసన ప్రతీకార దశకాన్ని గురించి చెప్తారు. మొదటిగా మాట్లాడేవారు విద్యా తాడంగి గారు. విద్యారణ్యుల గురించి విద్యా తాడంగి గారు ఇప్పుడు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. ముందరగా ఇంత అద్భుతమైన పుస్తకాన్ని మనకి ఇచ్చిన గురుదేవుడికి పాదాభివందనాలు. రాధిక అన్నట్లుగా అసలు ఈ పుస్తకం గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ ఆయన చెప్పకపోయిందంటే నేను వినుండేదాన్ని కాదు, ఆర్ వినడానికన్నా ముందర తెలుసుకోకపోయేదాన్ని, ఎంత మిస్ అయ్యి ఉండేదాన్ని అనేది నాకు ఇది వింటున్న కొద్దీ అర్థమవుతోంది. సో నా నా యొక్క పోర్షన్ గురుగారు విద్యారుణల చరిత్రతో మొదలెట్టారు. వారి ఇచ్చిన సందేశం, వారి ఇచ్చిన వారి గురించి చెప్పినది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో శ్రీ గురుభ్యో నమః. ఈ దుర్వాసన ప్రతీకార దశకం శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించారు. విద్యారుణులు మళ్ళీ అవతరించిన సంకలనం చెప్పడం ఏమాత్రం సందేహం లేదని గురుగారు ఎన్నోసార్లు నొక్కి వక్కానించారు. విద్యారుణుల చరిత్ర తలుచుకుంటే శరీరం పులకాంకితం అవుతుందని, మనసు స్ఫూర్తి చెందుతుంది. నిజంగానే గురుగారు చెప్తుంటే వారు స్ఫూర్తి చెంది మాట్లాడారు, కానీ ఇప్పుడు మనం వింటుంటే మనకి అదే కలుగుతోంది. వారి అటువంటి దివ్య చరిత్ర, వారి చరిత్రను, వారి గ్రంథాలని ప్రతి వారు అధ్యయనం చేయాలని చెప్పారు. వారు లేకుంటే భారతీయ సంస్కృతి ఏమయ్యేదో అనే భయం కలుగుతుందని చెప్తూ, తర్వాత భారతదేశంలో అనేక అవైదిక పాషాండ మతాల నుంచి సంకర్లు రక్షిస్తే, పరాయి దేశాల నుంచి సనాతన ధర్మానికి జ్ఞాని ఏర్పడి క్షోభ కలిగిన పరిస్థితుల్లో దానిని పరిరక్షించిన వారు వీరే విద్యారణ్య స్వామివారు. ఇప్పటి పరిస్థితుల్లో మనకి విద్యారుణుల వారి స్మరణ చాలా అవసరం. మన అందరికీ తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో, ఏం జరిగిందో ఇన్నాళ్ళు. వారి కటాక్షం సనాతన ధర్మమే ప్రసరింపజేయాలని ప్రార్థించాలి. తర్వాత గురు తేజం తనుజాలించిన తేజో రూపంతో అనుగ్రహిస్తూనే ఉంటుంది. కాబట్టి వారు అది గురువైన దక్షిణామూర్తి స్వరూపులే. వారికి నమస్కరిస్తూ వారి చరిత్ర విందాం. విద్యార్థుల వారు ఓర్గల్కి చెందినవారు. కాకతీయ సామ్రాజ్యం సనాతన ధర్మాన్ని చక్కగా పరీక్షించింది. ప్రతాపరుద్ధుని తర్వాత అంతకుముందు కూడా ప్రయత్నించి విఫలైన ముష్కరులు, అంటే ముస్లింస్ దాడి చేసిన మొత్తం కాకతీయ సామ్రాజ్యం పతనం చేసి సనాతన ధర్మాన్ని జ్ఞాన ఏర్పడడం వల్ల అక్కడ నుండి అనేక మంది పండితులు వారు వారిని రక్షించడానికి వెళ్ళిపోయారు. అలాగే సేన నాయకులు, పండితులు, మంత్రులు ఎంతో మంది బలస వెళ్ళిపోయారు. అక్కడ ఒకరు ఇద్దరు బ్రదర్స్, ఒకరు మాధవాచార్యులు, మరో ఇంకొక సోదరిని వాణి సాయనులు అని చెప్పారు. ఉభయలో ముందు ఇద్దరు ఊట శృంగగిరికి చేరుకున్నారు. తమ్ముడు పర్యటన చేస్తూ శృంగగిరికి చేరుకున్నారు, కానీ అన్నగారు మటుకు వేరు వేరు ప్రాంతంలోకి వెళ్ళారు. తర్వాత తమాషా ఏంటంటే, శృంగగిరి పదవ పీఠాధిపతిగా ఉన్న విద్యాతీర్థులు ఉండేవారు. సాయంలో ఆయన ఆశ్రయిస్తే స్వామివారు ఆయన విద్యని, వివేకాన్ని, జ్ఞానాన్ని, ముందర వైరాగ్యాన్ని, హింస ఇవన్నీ చూశాక ఆయన కోరినప్పుడు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి భారతీ కృష్ణ తీర్థాన్ని సన్యాస దీక్షనామం ఇచ్చారట. వారే తర్వాత 11వ పీఠాధిపతులు అయ్యారు. సరే గురు, ఇలా గురువు గారి దగ్గర తమ్ముడు ఉండగా తమ్ముడిని వెతుక్కుంటూ అన్నగారిని మాధవాచార్యులు వచ్చి తమ్ముడు సన్యాసించాడని తెలుసుకుని మోక్షానికి తగిన మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించడం కాకుండా ఆశీర్వదించి తాను కూడా శృంగగిరి పీఠాధీశ్వరుల్ని ఆశ్రయించి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. అప్పుడు ఆయన తీసుకున్న దీక్షానామే విద్యారణ్య భారతీ కృష్ణ తీర్థులు వారు. తర్వాత పీఠాధీశ్వరులుగా కూడా అయ్యారు. వారి కథే మనం వింటున్నాం, వారు రచించినదే మనం తెలుసుకుంటున్నాం. కానీ విద్యారుణ్యులు మాత్రం నేరుగా పీఠాధిపతులు కాలేదు. ఆయన సంచారం చేస్తూ పీఠాధీశ్వరులు కాకముందే ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే ఒకసారి ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఒక మహాపండితుడు ఆయన రాసిన భాష్యాన్ని చూసి, మీరు రాశారా ఇది, లేకపోతే వేద అది మీరు రాసిన భాష్యాన్ని వేదవ్యాసులే నిర్ణయించాలన్నట్ట. అప్పుడు విద్యారుణుల వారికి అది విన్న వెంటనే ఆయన దర్శనం కోసం కాశీ తీర్థానికి వెళ్తుంటే మధ్యలో శృంగి అనే బ్రహ్మరాక్షసుడు విద్యారుణుల వారికి తారసపడ్డాట. అతడు రామాయణ కాలంలో అనర్హమైన ధానం కలిగించిన ఫలితంగా బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. ఈ శరీరానికి ఉన్న హాయి ఇంకా దేనికి లేదు, కానీ ఒకసారి ఈ శరీరంతో పాపం చేస్తే మాత్రం ప్రకృతిలో ఎన్ని యుగాలైనా దాని ఫలితం అనుభవించవలసి ఉంటుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. ఆ బ్రహ్మరాక్షసుడు, స్వామి నీవే నన్ను తరింప చేయాలని ఆశ్రయిస్తే నేనెలా తరింప చేస్తానంటే నేను నీకేం కావాలంటే అది సాయం చేస్తాను అన్నట్ట బ్రహ్మరాక్షసుడు. వ్యాసుడు కాశీక్షేత్రానికి ప్రచ్ఛన్న రూపంతో వచ్చినప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు సహాయంతో విద్యార్థుల వారు వ్యాసుని పోల్చుకుని ఆయన పాదాల మీద పడ్డారట. వ్యాసుడు అప్పుడు విద్యార్థుల వారికి తను పోల్చుకున్నారని తెలుసుకుని, నువ్వు భద్రికాశ్రమానికి రా అని చెప్పారు. విద్యారుణుల వారు భద్రికాశ్రమాన్ని చేరుకుని వ్యాసుల వారికి వేద భాష వినిపించగా ఆయన ఆనందించి వేద వృద్ధ్యాన్ని చక్కగా ఆవిష్కరించాలని ఆశీర్వదించి కొన్ని అద్భుతమైన విద్యలు ఆయనకు ఉపదేశించినట్లు విద్యారుణుల చరిత్ర చెబుతోంది. వేద వ్యాసుల దగ్గర నుంచి ఆశీర్వచనం వస్తే ఇంకా మనకి ఇంకా ఇదంతా మనకి ఎంత అద్భుతం. అది తర్వాత ఆయన తిరిగి వస్తూ సనాతన ధర్మానికి జ్ఞానం ఏర్పడిందని, ముష్కరుల దాడితో సనాతన ధర్మం చితికిపోతుంది బాధపడి దానికి తపస్సే పరిష్కారం అని ఆయన మతంగ పర్వతం మీద చాలా కాలం తపస్సు చేశారు. ఆయన త్రివిద్యుల మహా ఉపాసకులు, తర్వాత భువనేశ్వరిదేవి అనుగ్రహాన్ని పొందిన మహాత్ములు విద్యారణులారు. తర్వాత ఇద్దరు అన్నతములైన హరిహర రాయులు బుక్కరాయులు అనే ఇద్దరు వ్యక్తులు విద్యారణులను శరణు వేరారు. వారికి ఆయన వారికి అభయం ఇచ్చి భువనేశ్వరిదేవి అనుగ్రహించిన సంపదతో వారి చేత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక భద్రమైన అద్భుతమైన రాజధాని నిర్మించారు. విద్యారుణుల పేరునే ఆ నగరం ఏర్పడింది. దాని పేరు విద్యానగరం. అది శ్రీచక్ర ఆకృతిలో ఉంటుందని చెప్పబడి కొన్ని వందల సంవత్సరాలు సనాతన ధర్మానికి పెట్టిన కోటగా కాపాడిన మహాసామ్రాజ్యానికి స్థాపకులు విద్యారుణులు. ఇక్కడ గురువు గారు ఏం చెప్పారంటే, ఛత్రపతి శివాజీకి సమర్థ రామదాస్ ఎటువంటి వారు, హరిహర బుక్కరాయలు కూడా విద్యారుణ వారు అటువంటి వారిని. వీరి తర్వాత ఎన్నో వివిధ ప్రాంతాలు పీఠాలు ధర్మ ప్రతిష్టాపన కోసం ఎన్నో దేవాలయాలు ఎన్నో ఎన్నో రకంగా చాలా కృషి చేశారు. తర్వాత అదే సమయంలో విద్యార్థులు సమాజ స్థితిలో ఉండగా ఆయనకు విఘ్నం కలిగించిన రక్షణగా ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఆయన శిష్యులు. ఆ తర్వాత భారతీ కృష్ణ తీర్థవారులు సంచారాన్ని బయలుదేరారు. కొంతకాలం తర్వాత అక్కడ ఉన్న శిష్యులు కొందరు ఆతృత పట్టుకోలేక ఆ కప్పును తెరిచారు. ఆశ్చర్యం, అక్కడ విద్యాతీర్థుల శరీరం ఉంది, దాని బదులు ఒక శివలింగం ఉంది. జ్యోతి స్వరూపమై వారికి సాక్షాత్కరించింది. ఆ సమయంలో ఉపవాస దీక్షలో ఉన్న భారతీయ కృష్ణ తీర్థులకు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. అప్పుడు విద్యార్థులు కనపడి, నేను సిద్ధిని పొందాను, నువ్వు పీఠాన్ని తిరిగి వెళ్ళు ఆదేశించారు. భారతీయ కృష్ణ తీర్థులకే భారతీయ తీర్థులను పేరు కూడా ఉంది. అజ్ఞానం జాహ్నవీ తీర్థం అనే శ్లోకం వారిని ఉద్దేశించి రచించేదని గురుగారు చెప్పారు. భారతీయ తీర్థులు శృంగేరికి వెళ్ళి విద్యార్థులు సిద్ధి పొందించడం భవ్యమైన ఆలయ నిర్మాణం చేశారు. తదనంతరం కాలంలో విద్యార్థుల వారే దాన్ని పర్యవేక్షణ చేసినట్లు కొందరు చెప్పారు. ఈ ఆలయం భారతదేశంలో అత్యద్భుతమైన ఆలయంలో ఒకటి. నవగ్రహ రాశి చక్ర నక్షత్రాలు సంబంధించిన జ్యోతిర్విజ్ఞానంతో ఆలయం నిర్మాణమే శివలింగ ప్రతిష్టాపన కూడా అక్కడ జరిగింది. అదే విద్యాశంకర్ మందిరం అని చెప్పబడుతోంది. విద్యాతీర్థులు వారికి ఇంకొక పేరు విద్యాశంకరులు. భారతీయ కృష్ణ తీర్థి వారు పీఠాధిపత్యంలో విద్యాశంకర మందిరం కూడా నిర్మాణం జరిగింది. ఆలయం నిర్మాణం చేసిన శిల్పాచార్యులు అమర శిల్పి జక్కన. అది భారతదేశం గర్వించే తగ్గ అద్భుతమైన చారిత్రమైన గొప్ప కట్టడం. ఇప్పటికీ అక్కడ మహిమాన్వితమైన విద్యాశంకుల శక్తి ఉంది. ఎక్కడో నుండి తలుచుకున్న అనుగ్రహించే శక్తి వారికి ఉంది. ఇక్కడ నేను ఒకటి రాధిక మాతో అందరితో ఏం చెప్పారు అంటే, మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అన్నారు. 1979 జనవరిలో నేను మా నాన్నగారు అమ్మగారు మేమందరం హంపి చూడ్డానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ విరూపాక్ష ఆలయంలో వెనకాల ఒక చిన్న సరస్సులా ఉంటుంది. ఆ సరస్సులో మేమందరం అంటే అంతా చూసుకుని వెళ్తుంటే అత్యద్భుతమైన కట్టడాలు, అక్కడ స్తంభాలకి కొట్టిన వెంటనే నాదం వినిపిస్తుంది, సరిగమ పదనిస లేకపోతే ఒక మృదంగ నాదాలు, ఇవన్నీ అప్పుడు మేము స్తంభాన్ని కొట్టి వినిపించగలిగే వాళ్ళం. ఇప్పుడు మరి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఇంకా అది అలౌ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. అయితే అక్కడ అత్యద్భుతమైన నా జీవితంలో మరుపురాని ఘటన ఏమైంది అంటే, నడిచే స్వామి. సో అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడికి వచ్చి ఉన్నారనమాట. వారు అక్కడ ఆ స్నానాల ఘటనలో వారు చిన్న అదేమంటారు, లేక్ కూడా కాదు, చిన్న దాన్ని ఏమంటారు, సరస్సు లాంటి దాంట్లో గుడి వెనకాల దాంట్లో వారు ట్యాంక్ అంటారేమో మరి, దాంట్లో ఆయన వారు స్నానం చేస్తున్నారు. నాకు ఐ వాజ్ ఆల్ ఆఫ్ 11 ఇయర్స్. ఆయన నాకు దర్శన భాగ్యం కలిగింది. సరే మా నాన్నగారు వాళ్ళకి, ఆయనకి చాలా ఫినామినల్ ఫోటోగ్రాఫర్ మా నాన్నగారు. సో ఫోటో తీస్తుంటే తీశారనమాట. తీసిన వెంటనే అక్కడ ఉన్న శిష్యులు వెంటనే మా నాన్నగారి దగ్గరికి తీయకండి స్వామి, ఫోటోలు తీయకూడదు స్వామి వారు స్నానం చేస్తున్నప్పుడు అన్న వెంటనే ఆపేశారు. ఆపేసినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ అమేజింగ్, ఆ రోల్ వెన్ ఇట్ వాస్ డెవలప్డ్, ముందర ఫోటోలు ఉన్నాయి, తర్వాత ఫోటోలు ఉన్నాయి, ఈ ఎంటైర్ ట్రిప్ ఎక్కువ తీయలేదు, రెండో మూడో తీసుకునే లోపలే వాళ్ళు ఆపేశారు. బట్ అది వాటికో కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది. సో నా ఆ చిన్న వయసులో అసలు అది ఒక అద్భుతం అంటే ఒక ఆయన గొప్పతనం నాకు అంటే తర్వాత ఇప్పుడు ఇంకా తెలుస్తోంది. వారికి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు సో అటు తర్వాత మళ్ళీ కథకి వస్తే 1380లో భారతీకృష్ణ తీర్థ వాళ్ళు బ్రహ్మైక్యం చెంది సమాధి పొందిన తర్వాత విద్యారణ పీఠాధీశ్వరులు అయ్యారు. పీఠాధీశ్వరులైన 6 సంవత్సరాలనే మొట్టమొదట శంకర భగవత్పాదులు వారి చందన కాష్టంతో నిర్మించిన శారదాదేవి విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా మార్చారు. ఇప్పుడు నమస్కరిస్తున్న శృంగేరి శారదాదేవి విద్యార్థుల వారి చేతిలో ప్రతిష్ఠింపబడింది. శృంగేరికి మనం చాలా మందే వెళ్ళే ఉంటాము. వెళ్ళని వాళ్ళు ఏమాత్రం వెళ్ళని వాళ్ళు మటుకు శుక్రవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం దర్శనం చే మనం వెళ్ళే ట్రిప్లు శుక్రవారం సాయంత్రంకి అక్కడ ఉంటే అమ్మవారిని శారదాదేవిని బంగారపు అలంకరణలో వారు రథంలో తీసుకెళ్తారు. బంగారు అతి అద్భుతమైనది, అసలు ఇంకా చెప్పారు వర్ణానితో అంత అందమైన అమ్మవారిని మనం ఎక్కడా చూడము. నవ్వుతున్న ప్రసన్నంగా అది చూడడానికి శుక్రవారం ప్రత్యక్షంగా శృంగేరికి వెళ్ళాలి. తర్వాత శంకర్లు సాధించిన అద్వైత విజ్ఞానాన్ని విద్యార్థులు వారు మళ్ళీ సువర్ణమయం చేశారనే భావన చేయవచ్చు. శారదాదేవిని తిరిగి సుప్రతిష్ఠం చేసిన మహానుభావుడు ఆయన. సుమారు 120 సంవత్సరాల పైన జీవించారు. వేదం చెంపిన సంపూర్ణమైన ఆయుష్ కలిగిన వారు. ఆయన తపస్సు శక్తితో ఎంతో సాధించారు. ఆయన నిర్మించిన సామ్రాజ్యం ఉత్తరాది నుండి దాడులకు వస్తున్న అనేక దుర్మార్గాల్ని అరికట్టింది. అంత అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. ఆ సామ్రాజ్య పరంపరలోనే శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహాత్ములు ఉద్భవించారు. ఆయన నిర్మించిన దేవార్దే హంపి నగరం, అది కూడా మీరు అందరూ తప్పకుండా వెళ్ళి విరూపాక్ష స్వామి ఆలయం ఇవన్నీ తప్పకుండా చూడాలి. ఇది క్లుప్తంగా విద్యారుణుల చరిత్ర. ఈ అవకాశం కలిగించిన రాధికి నమస్కారం అందరికి, గురువు గారికి.
చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ విద్యారణ్య స్వామి వారి గురించి చెప్పడమే కాకుండా నడిచే దేవుడైన పరమాచార్య స్వామి వారిని కూడా మాకందరికి కళ్ళ ముందర కనిపించే విధంగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒకటి నోట్ చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు విద్యారణ్య స్వామి ఈయన వైశాఖ శుద్ధ సప్తమిన జన్మించారు కదా, మన గురువు గారు కూడా అపర విద్యాశంకరులే, ఎందుకంటే ఆయన పుట్టినరోజు కూడా వైశాఖ శుద్ధ సప్తమి. సో మనం ఎంత కనెక్టెడో చూడండి, ఎంత అదృష్టవంతులో చూడండి విషయం. అండ్ ఇప్పుడు విన్న వాళ్ళందరూ కరెక్ట్ గా విన్నారా లేదా అని దానికి ఒక చాలా సింపుల్ క్వశ్చన్, వినుంటే కనుక మీరు ఆన్సర్ టైప్ చేయొచ్చు మన గ్రూప్ లో. విద్యాతీర్థుల వారికి మరొక పేరు ఏంటి? ఇది క్వశ్చన్. విద్యాతీర్థుల వారి మరొక పేరు ఏంటి అనేది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఆన్సర్స్ తెలిస్తే మీరు మన దాంట్లో మన గ్రూప్ లో గ్రూప్ చాట్ లో టైప్ చేయొచ్చు. ఇక విద్యారణ్య స్వామి చేసినటువంటి కృషి, ఆయన విజయనగర సామ్రాజ్య స్థాపన ఆయన చేయించిన విధానం ఇవన్నీ కూడా మనం విన్నాం కదా. ఇక వసుధా బ్రహ్మజోషిల గారు మరికొన్ని విషయాలు విద్యారణ్య స్వామి వారి మీద చెప్తారు.
నమస్కారం అండి. శివారి శ్రీ గురుభ్యో నమః. అవిద్యారణ్య కాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం శ్రాయి. అవిద్య అజ్ఞానాంధకారంతో నిండిన అరణ్యంలో తిరిగే మానవునికి జ్ఞానబోధ చేసి మోక్ష మార్గం చూపిన విద్యారణ్య స్వామికి ప్రణామములు అని దీని అర్థం. జ్ఞాన సముపార్జనకి గురువు ఆవశ్యకత ఏమిటి? పుస్తకాలు గ్రంథాలు చాలా ఉంటాయి కదా అనని అడగొచ్చు ఎవరైనా, కానీ అవి చదివితే వచ్చే జ్ఞానం అనేది గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ చదివితే వచ్చేది కాదు. దానికి ఒక గురువు ఆవశ్యకత ఎంతో ఉంది. సాధకులకి మార్గనిర్దేశం చేస్తూ తప్పుల్ని సరిదిద్దుతూ, మనం ఎన్నో తప్పులు చేస్తాము మనకి తెలియదు, మనం సాధనలో చాలా పొరపాట్లు చేయొచ్చు మనము, అవి తెలియ చెప్పాలంటే మనకు ఒక గురువు కావాలి. మనకి అలాగా మన గురువు గారు దొరికారు. ఇప్పుడు రారిక గారు చెప్పినట్టు గురువు గారు కూడా ఒక రకంగా విద్యారణ్యుల వారి అని అనుకోవచ్చేమో. ఆదిశంకర్లే అవతారము ఆయన, ఆయన అవతారం ఈయన అని మనం అనుకోవచ్చు. మనకి అలాంటి గురువు గారు దొరికినందుకు మనం చాలా ధన్యులు అనే చెప్పాలి. ఈ మన సనాతన హిందూ ధర్మంలో గురువు ఆవశ్యకత ఎంతో తెలియజెప్తూ మనం గురువుకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. సాక్షాత్ భగవత్స్వరూపంగా మనం గురువుల్ని పూజిస్తాము, పూజించాలని కూడా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. విద్యారణ్య స్వామి వారు కూడా శంకర్లు తర్వాత అంతటి వారు. ఆదిశంకర్లు ఎలా అయితే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారో అలాగే విద్యారణ్యులు కూడా ఉత్తరాది నుంచి వస్తున్న ముష్కరల దాడుల నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకి ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. కర్ణాటక సింహాసన స్థాపనాచార్య అన్న బిరుదు శృంగేరి పీఠముకి చెందిన వారికే ఉంటుంది. దానికి కారణం ఇదే అన్నమాట. ఇప్పటికీ మనం వింటాము వారికి శృంగేరి పీఠాధిపతుల భవపరాకులో మనం ఇప్పటికీ వింటూ ఉంటాం కర్ణాటక సింహాసన స్థాపనాచార్య అని. ధర్మస్థాపన కోసం వీరు ఎంతో కృషి చేశారు. దానికి అనేక దేవాలయాలని మఠాలను కూడా స్థాపించారు. శివలింగ ప్రతిష్టాపనలు, శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కూడా వీరు దక్షిణాచార సంప్రదాయానికి చెందిన శ్రీ విద్య ఉపాసకులు. అందుకని ఈశ్వర ఉపాసన, శ్రీచక్ర ఉపాసన లేని అద్వైత సిద్ధి లేదు అనని చెప్పారు. ఇప్పుడు అద్వైతం పేరుతో ఒక రకమైన నాస్తికవాదం ప్రబలుతుందనని గురువారు ఇక్కడ చెప్పారు. భక్తి సనాతన ధర్మం పట్ల తప్పుగా ప్రవర్తించడం జరుగుతుంది, ఇది కూడదు అనని మన గురువారు ఇక్కడ చెప్పారు. విజయనగర సామ్రాజ్య సింహాసనం మీద చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన హరిహర రాయలు ఎన్నో విలువైన కానుకలను విద్యారణ్యుల వారికి సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలియవస్తుంది. వీరి కాలంలోనే అంటే వీరు ఇందా చెప్పినట్టు విద్యగారు 6 సంవత్సరాలు మాత్రమే పీఠాధిపతిగా ఉన్నారు, కానీ దానికి ముందు 50 సంవత్సరాల వరకు వీరు భారతీ కృష్ణతీర్థ స్వామి వారి సాంగత్యంతో ఉన్నారు. సో వీరిద్దరు కలిసి శృంగేరి సంస్థాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఈ 6 సంవత్సరాల పీఠాధిపతిగా ఉన్నప్పుడే వీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నమాట. సంస్థానాన్ని కూడా బాగా అభివృద్ధి పరిచారు. అటు తర్వాత వీరు 120 సంవత్సరాల తర్వాత శివైక్యం చెందారు. వీరు ఎంతో చాలా అంటే ఆదిశంకరుల తర్వాత ఎన్నో గ్రంథాలని రచించారు. అద్వైత విద్యపై వైదిక వాంగ్మయాన్ని అందించిన వారు విద్యారణ్యుల వారి ఆదిశంకరుల తర్వాత. విద్యారణ్యులు అద్వైత విద్యపై ఎన్నో గ్రంథాలు రచించారు. వేదానికి భాష్యాన్ని కూడా రచించారు. ఉపనిషత్తులు చదవలేని సామాన్యులు చదవటానికి వీలుగా ఎన్నో ప్రామాణిక గ్రంథాలను రచించారు. వారు వ్యాకరణం, జ్యోతిష్ శాస్త్రం, మీమాంస, మంత్రశాస్త్రం, దర్శనాలు, ఆయుర్వేద విజ్ఞానం మరియు సంగీతంలో ఎన్నో విశిష్ట రచనలు చేశారు. అంటే శృతిని స్మృతిని రెండింటినీ వీరు రెండిట్లో చాలా కృషి చేశారు. కర్ణాటక సంగీతానికి కూడా చాలా కృషి చేశారు. వీరు 15 మేళకర్త రాగాలు, 50 జన్యరాగాలను స్వరపరిచారు. సంగీత సారం అనే గ్రంథాన్ని రచించినట్టు అది అంటే ఆ గ్రంథము ఇప్పుడు లభించకపోయినా రంగనాథ రాయలు వారు రచించిన సంగీత సుధ అనే గ్రంథంలో పేర్కొన్నారు. విద్యారణ్యుల వారు సంగీత సారం అనే గ్రంథం రాసినట్టు. విద్యారణ్యుల వారి రచనలో ప్రసిద్ధి పొందిన కొన్ని గ్రంథాలని ఇప్పుడు మనము తెలుసుకుందాము. జయమనీయ న్యాయమాల, పరాశర స్మృతి వ్యాఖ్యానం, స్మృతి సంగ్రహం, వ్యవహార మాధవం, శ్రీ విద్యాతీర్థ దీపిక, వివరణ ప్రమేయ సంగ్రహం, పంచదశి, జీవన్ముక్తి వివేకం, దృగ్దృశ్య వివేకం, అపరాక్షోనుభూతికి ఇది శంకర్ల వారు రచించిన అపరోక్ష అనుభూతికి వ్యాఖ్యానం కూడా రచించారు. శ్రీ విద్య గురించి వీరు శ్రీ విద్య ఉపాసకులు కదా, శ్రీ విద్య గురించి శ్రీ విద్యాన్నవ తంత్రం అనే ప్రామాణిక గ్రంథం రచించారు. పంచదశి అనేది అద్వైత వేదాంతానికి చాలా ముఖ్యమైన గ్రంథము. ఇందులో 15 అధ్యాయాల్లో ఆత్మ పరమాత్మ గురించి, ఆధ్యాత్మికత గురించి ఎన్నో అంశాలు చెప్పబడ్డాయి. కాండ పురాణాంతర్గత సూత సంహిత కూడా వీరు వ్యాఖ్యానం అందించారు. మనము ఇంతకుముందు సూత సంహిత కూడా స్టడీ చేశాము గురువు గారిది. బృహదారణ్య వర్తిక సారంలో సురేశ్వరాచార్యుల గురించి చెప్పబడింది. ఐతరేయ తైత్రియోపనిషద్ దీపికలు, శ్రీ శంకర్లు వారు ప్రతిపాదించిన 12 ఉపనిషద్ వ్యాఖ్యానాలు కూడా శ్రీ విద్యారణ్యుల వారు రచించారు. మాధవీయ శంకర విజయం, ఇది శంకర విజయం అనని ప్రాచుర్యంలో ఉన్న గ్రంథం. ఇది ఆదిశంకర్లు వారి జీవిత చరిత్ర. దీన్ని పద్య రూపంలో ఆవిష్కరించారు. ఇది పారాయణ గ్రంథంగా చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. దీన్ని దృగ్దృశ్య వివేకం అనేది అనే గ్రంథాన్ని మాత్రం భారతీ కృష్ణతీర్థ స్వామి వారు, అంటే ఆయన గురువుగారు పూర్వాశ్రమ సోదరుడు, ఆయనతో కలిసి రచించారు. ఇప్పుడు ఈ దుర్వాసన ప్రతీకార దశకం అనేది అవటానికి చాలా చిన్న గ్రంథం అయినా, 10 శ్లోకాలతో కూడుకున్న చిన్న గ్రంథమైనా, ఇది మనము సాధకులుగా మనము నేర్చుకోవాల్సిన విషయాలు, అంటే మనం చేసే తప్పులని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇందులో చాలా బాగా ఆయన రాశారు. అది అంతకంటే బాగా గురువుగారు వ్యాఖ్యానం ఉంది, చాలా బాగా చెప్పారు. సాధన శంకర్లు వారి సాధన పంచకం వలనే ఉంటుంది, కానీ 10 శ్లోకాలు ఉంటాయి ఇందులో. ఇందులో సాధకుడు అలవరుచుకోవాల్సిన మంచి విషయాలు, నడవలసిన మార్గము ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇది శంకరాచార్య విరచితమనని చాలా చోట్ల చెప్పినా కానీ కొంతమంది పెద్దలు పండితుల పరిశోధన అనంతరం ఇది విద్యారణ్యుల వారి రచన అని చివరికి తేల్చి చెప్పారు. మనం కూడా మన ఆధ్యాత్మిక సాధనలో ఈ విషయాలు ఆకలింపు చేసుకొని ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోవాలని శ్రీ విద్యారణ్యుల్ని ప్రార్థిస్తున్నాను. విద్యా విద్యా వివేకిన పారం సంసార వారి దేహి ప్రాపయక్తి నిషం భక్తానాం తమ్ విద్యారణ్యం ఆశ్రయ సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు.
చాలా బాగా చెప్తారండి మాసుధా గారు. అండ్ విద్యారణ్యులు మూకం కరోతి వాచాలమని మూగవారిని కూడా పలికించారనే ఒక సందర్భాన్ని గురుగారు చెప్పారు. ఢిల్లీ సుల్తాన్ మూగ కుమారుణ్ణి మాటలు వచ్చే విధంగా చేశారట. అదేవిధంగా ఎవరెవరికి ఏ దేవతా భావన నిష్ఠుందో ఆ నిష్ఠను కాపాడుతూ వారిని ఆ మార్గాల్లో వెళ్ళేటట్లు చేసిన వారు మన అపర శంకరులు, ఆదిశంకరులు. మళ్ళీ అదే విధంగా విద్యారణ్యం చేశారట. వీటికి మనకి ఎన్నిటికి రిలేట్ అవుతాయంటే, అన్నమాచార్యుల వారు రాసిన ఒక పాట ఉంది చూసారా, దట్ ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఓ ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. అద్భుతమైన అన్ని కూడా మనకు ఆల్రెడీ ఇచ్చేశారు భాగ్యకారులు గురువులు అందరూ కూడా. ఈ గురువులంతా కూడా రకరకాల దేవతలు, మన మన మనస్థితికి మన ప్రారంభానికి తగినటువంటి దేవతా స్వరూపాలని ఏ విధంగా మనం కొనవాలో అన్ని కూడా చెప్పిన ఇంత అద్భుతమైన గురువులు, గురు పరంపర ఉన్న భారతదేశంలో మనం పుట్టినందుకు, ఇది తెలుసుకోగలుగుతున్నందుకు మనం చాలా చాలా ఆనందపడాలి. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మాధవాచార్యులు అని చెప్పారు, చాలా అది కరెక్టే. అండ్ విద్యాశంకరులు అనేది కూడా మరొక ఆన్సర్ దానికి. సో ఇప్పుడు మనం విద్యారణ్యుల వారి గురించి ఎంత విన్నాం కదా, మరి దుర్వాసన ప్రతీకార దశకంలోకి మనం ఎంటర్ అవుదాం. ఇప్పుడు వాటిల్లో ఏం చెప్పారు, ఏమి తెలుసుకోవాలి అనేది మనకి ఇప్పుడు మనకి దివాకర్ గారు చెప్తారు. అంతకంటే ముందు కూడా కర్ణాటక సంగీతంలో కర్ణాటక సంగీతానికి ఆ పేరు వచ్చిందే విద్యారణ్య స్వామి వారి వల్ల అట. కర్ణాటక అంటే కర్ణి అటతి, ఇది కర్ణాటకం అని చెవుల్లో ఆడుతూ నర్తించే మధురమైన సంగీతం కాబట్టి అని. ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాత దివాకర్ గారు మాట్లాడతారు. మనం గురుగారు చెప్పిన ప్రవచనం వినుంటే కనుక దీనికి ఆన్సర్ తెలుస్తుంది. శ్రీవిద్య గురించి చెప్పారు కదా, విద్యారణ్యుల వారు ఇప్పుడు శృంగేరి అమ్మవారి గుడిని ప్రతిష్ఠించారని, అలాగే చాలా శ్రీవిద్యకు సంబంధించిన చాలా పుస్తకాలు ఆయన రచించారని. మరి ఆదిశంకరాచార్యుల వారి కంటే పూర్వం సనక సనందనాథులు రచించినటువంటి శ్రీవిద్యకు సంబంధించినటువంటి ఒక పుస్తకం ఉంది, అది ఏంటి అని మన గ్రూప్ చాట్ లో మీరు పెట్టచ్చు. దివాకర్ గారు మీరు మాట్లాడచ్చండి. థ్యాంక్ యూ.
దివాకర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు మాట్లాడుతున్నట్టు.
హలో వినిపిస్తున్నాను?
ఇప్పుడు
శ్రీ గురుభ్యో నమః. రాధిక గారికి, శ్రోతలందరికీ, సహవక్తలందరికీ నమస్కారం. సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, షణ్ముఖాచార్య పర్యంతం, వందే గురు పరంపర. మనం దుర్వాసన ప్రతి ఇప్పుడు ఇప్పటిదాకా విద్యారణ్యుల వారి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిన దుర్వాసన ప్రతీకార దశకం గురించి కొంత ఇంట్రడక్షన్, టాపిక్ దేని గురించి అని చెప్పేది మనం తెలుసుకుందాము. మా ఇందాక వసంత గారు చెప్పినట్టు కొంతమంది ఆదిశంకర్లు దుర్వాసన ప్రతీకార దశకం ఆదిశంకర్లు వ్రాసారని ప్రతిపాదించిన తర్వాత పరిశోధనలు మాత్రం విద్యారణ్య కృతమని నిరూపించారు. ఎవరు కర్త అయినా కానీ ఇందులో అంతా శంకర హృదయమే కాబట్టి ఎవరు వ్రాసారనుకున్నా పర్వాలేదు. ఇందాక వసంత గారు చెప్పినట్లు శంకర్ల సాధనా పంచకం ఎలా ఉంటుందో విద్యారణ్యుల కృత ప్రతీకార దశకం కూడా అలాగే ఉంటుంది. పలు సాధనాంశాలు ఇందులో ఉంటాయి. వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మస్వనిష్ఠీయతాం తేనే శస్య విధీయత ముపచితి కామ్యే మనస్త్యజ్యతాం అని చెప్పి మనకి సాధనా పంచకం మొదలవుతుంది. అంటే స్వకర్మ ధర స్వధర్మ పాలన చేయమని, కోరికల్ని పరిత్యజించడం అంటే ఫలత్యాగాన్ని చేయడం, సంసార సుఖాలన్నీ అశాశ్వతాలనే సత్యం అలవర్చుకొని అనుభవంలోకి తెచ్చుకోవడం, శాంతి మొదలైన సద్గుణాలు అలవర్చుకోవాలని చెప్పి ఈ సాధనా పంచకం చెప్తుంది. మనం ఎంత తరించాలని ప్రయత్నించినా అడ్డు వచ్చేది వాసనలే. వాసనల గురించి విద్యారణులు వేదాంత పంచదశి మొదలైన వాటిల్లో చర్చ చేశారు. మైత్రీ కరుణ ముదిత ఉపేక్షేతి సద్వసన పాఠవేన దుర్వసన క్షయ సమ్యక్ భూయాత్ అని, అలాగే యోగ వాసిష్టంలో కూడా విషయ వాసన చర్చ ఉంటుంది. వాల్మీకి భరద్వాజుడితో మోక్ష చర్చ చేస్తూ వాసనలు పూర్తిగా క్షయమైతేనే మోక్షం లభిస్తుంది అని చెప్తారు. మోక్షం అంటే బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని అనుభవంలోకి రావడం. వాసనలు ఎలా ఏర్పడతాయంటే అహంకార మమకారాల వల్ల ఏర్పడతాయి. వాసనలు చివరికి లోపల మిగులుతాయి, దాని వలన చిత్తశుద్ధి పోతుంది. ఎందుకంటే వాసనలు ఆ చిత్తాన్ని మొత్తం ఆక్రమించుకుంటాయి, దానివల్ల చిత్తము స్వస్వరూపాన్ని దర్శించలేదు. అందువలన సంపూర్ణ వాసనాక్షయమే మోక్షం అని చెప్పి వాల్మీకి మహర్షి భరద్వాజుడితో చెప్తారు. అదే యోగ వాసిష్టంలో అశేషేణ పరిత్యాగో వాసనానాం యవుత్తమ మోక్షం ఇత్యుచితే బ్రహ్మం సయవ విమలక్రమ అని చెప్పి ఉంటుంది. అలాగే మహోపనిషత్తులో అహంకారం అయ్యం త్యక్త్వ వాసనాం లీలయేవయ తిష్టది ధ్యేయసం త్యాగి సజీవన్మక్త ఉచ్యతే. ఇవన్నీ చెప్పేది వాసనాక్షయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. చిత్తశుద్ధితో మనం క్రమంగా సాధన చేస్తే వాసనాక్షయం జరుగుతుంది. వాసనలు రకరకాలు, లోక వాసనలు అయితేనేమి, శాస్త్ర వాసనలు, విషయ వాసనలు. మనం చేసే సాధన అంతా కూడా వాసనాక్షయం కోసమే. దారాన్ని ఆధారం చేసుకుని ముత్యాలు ఎలా ఉంటాయో వాసనలను ఆధారం చేసుకుని జీవులు శరీరం తీసుకుంటున్నారు. వాసనలే జన్మ పరంపరకు కారణమవుతున్నాయి. ఈ జన్మలో ఉన్న వాసనలే సుఖ దుఃఖాలకు కారణమవుతున్నాయి. వాసన ద్విధ ప్రోక్త శుద్ధ చ మలినా తథా మలినా జన్మనోహితు శుద్ధ జన్మ నివాసిని వినాశిని. శుద్ధ వాసనలు జన్మ వినాశానికి పనికొస్తాయి. ఇక్కడ మనం అందరం ఒకసారి జడభర్తల గురించి ప్రకటించుకుందాము. అందరికీ మన జడభర్తల గురించి తెలుసు. ఆయన సాక్షాత్ హిరణ్మయ పురుషుణ్ణి సూర్యమండలంలో దర్శించినా కానీ చివరికి లేడి మీద మమకారం వల్ల మరలా జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అందువలన అహంకార మమకారం అనేది సంపూర్ణ క్షయం కోసం సాధన ప్రయత్నించాలి. ఉపాధిగతమైన వాసనలు జన్మతో ఉంటాయి కాబట్టి వాటిని మనతోనే వచ్చాయి కదా, జన్మతోనే ఉంటున్నాయి కదా, ఉంచుకోవాలని కోరుకోకూడదు, వదులుకోవడానికి ప్రయత్నించాలి. దుర్వాసన ప్రతీకారం అంటే వాసనలన్నీ కూడాను మన స్వస్వరూపం తెలుసుకోనియకుండా మనల్ని బాధింపజేస్తాయి, మనని బాధిస్తున్నాయి కాబట్టి మనం వాటి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అదే దుర్వాసన ప్రతీకార దశకం. వాసనలు ఉన్నంతకాలం బ్రహ్మతత్వం తెలియబడదు. ఎలాగంటే అద్దానికి మట్టి పెరిగిపోతే అతస్వరూపం తెలియబడదు కదా. చిత్తం అనే దర్పణానికి వాసనా మాలిన్యాలు కప్పుకొని ఆత్మతత్వం తెలియకుండా పోతుంది. ఆ ప్రతిబంధకాలను అన్నింటినీ కూడా తొలగించుకోవడమే దుర్వాసన ప్రతీకారం. ఇక్కడ కర్మయోగంలో అర్జునుడు అనే ప్రశ్న ఒకటి సమంజసంగా ఉంటుంది. అదకేన ప్రయుక్తం పాపంచరిత పురుష అనిచ్చిన్నపు వార్షణయ బలాదివ నియోజిత అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విధ్యేన వలనం ధూమేనా వ్రీతే వన్హి యథాతర్శోమలైన యథోల్బే నావుడితో గర్భ తథా తేనేదమావుతం అని చెప్తాడు. అలాగా ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మన గుణాలు కామక్రోధాలు అడ్డుకుంటున్నాయి, వాటిని తొలగించుకోమని చెప్తారు. బ్రహ్మము కానీ జ్ఞానము కానీ కొత్తగా ఉత్పాతమయ్యేది కాదు. అడ్డుగా ఉన్న అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో కామక్రోధాల రూపంలో, అవి తొలగిస్తే బ్రహ్మతత్వం అనుభవంలోకి వస్తుంది. దుర్వాసనను వదులుకోవడం, సువాసనలు అలవర్చుకోవడమే సాధన. సువాసనలు ఏమిటి, ఎలా అలవర్చుకోవాలనేది మనకి మిగిలిన వక్తలందరూ వివరిస్తారు దశకంలో. వాటి గురించి పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్పారనేది తెలుసుకుందాం. మైత్రి కరుణా ముద్దోపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనా తశ్చిత్త ప్రసాదనం. మంచికి మనసుకి మనం మంచి ప్రవర్తన నేర్పడం ముఖ్యం. పిల్లలకి మంచి చెడులు ఎలా చెప్తామో మనసుకు కూడా అలాగే మంచి చెడులను నేర్పాలి. మైత్రి కరుణాముద్ద నేర్పాలి. చివరిగా లక్ష లలితా సహస్రనామంలో కూడా 570వ నామం మైత్రియాది వాసన లభ్య ఉంది. లోకంలో 4 లక్షణాలు కలవారు ఉంటారు. మన సమాన స్థాయి గలవారు వారితో మైత్రి భావం కలిగి ఉండాలి. మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి ముదితా భావంతో ఉండాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణ ఉండాలి. మనమంటే పడిన వారి పట్ల ఉపేక్ష వహించాలి, వాటి గురించి ఆలోచించుకో ఉండాలి. ఇవన్నీ అలవర్చుకోవడమే సద్వాసనలు అలవర్చుకోవడం. ఈ సద్వాసనలు అలవర్చుకుని మనం మనల్ని సాధన చేస్తున్నా కానీ మనం బ్రతుకు సమాజంలో ఉన్నప్పుడు మనం ఒక్కరితో కాకుండా కుటుంబం బంధుమిత్ర పరివారాలతో ఉంటుంది. మన మానవ మనం సాధన చేస్తున్నా అటు నుంచి వచ్చే ప్రభావాలు కూడా మన మనస్సును చలితం చేస్తుంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానానికి కావాల్సింది అంతర్ముఖత్వం. దాన్ని అడ్డుకునే జ్ఞాన ప్రతిబంధకాలన్నీ బహిర్ముఖత్వాలని గమనించి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ, ఇదందరూ మనకు తెలిసింది. ఇది అందరికీ రావాలని, సంపూర్ణ గురువు అనుగ్రహం కావాలని చెప్పి కోరుకుంటూ రాధిక గారికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు,
ఈ అవకాశం యాక్చువల్లీ మన అందరూ కలిపి తీసుకుందండి. నాకెవరు అలా నమస్కారం చెప్పద్దు, గురువు గారికే నమస్కారం మనందరం కూడా. చాలా అద్భుతంగా చెప్పారండి. మీరు రిలేట్ చేసిన జడభరతుడి వాసనాక్షయానికి, వాసనకు సంబంధించిన దానికి, జడభరతుడి కథకి మీరు రిలేట్ చేసిన చాలా బాగుంది. అలాగే భగవద్గీత నుంచి అండ్ పతంజలి యోగ శాస్త్రాల నుంచి, లలిత సహస్రనామం నుంచి మీరు ఉటంకించిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. చక్కగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఆదిశంకరులకు పూర్వం శ్రీవిద్య మీద ఎవరు పుస్తకాన్ని రచించారు అని, సనక సనందనాథులు రచించిన పుస్తకం పేరు ఏంటి అని, అది శుభాగమ పంచకము అని, శ్రీవిద్య గురించి. అండ్ శ్రీవిద్య గురించి మాట్లాడుకున్నాం. అలాగే దివాకర్ గారు అవిద్య అజ్ఞానం తొలగించుకోవాలి, వాసనాక్షయం అంటే అవి తొలగించుకొని విద్యని తెలుసుకోవటమే, అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే అని చెప్పారు కదా. సో మరి నేను సౌందర్యలహరిలోంచి ఒక శ్లోకాన్ని చదవకుండా ఉండలేను. అమ్మవారి గురించి అంటే గురుమండల రూపిణి కామాక్షి పరదేవత, ఇందరు అద్భుతమైన గురువుల ద్వారా మన లాంటి అందరికీ కూడా కొద్దిగా సాధన చేసుకోగలిగే అవకాశాన్ని కల్పిస్తున్న ఆ అమ్మవారి గురించి ఒకసారి ఒక శ్లోకం సౌందర్యలహరి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట మురరిపువరాహస్య భవతి. అమ్మవారిని కూడా తలుచుకున్నాం ఒక విధంగా. అండ్ ఇప్పటి ఇప్పుడు చెప్పిన దాని దాంట్లోంచి మరొక క్వశ్చన్ అడగబోతున్నానండి. మనం ఇప్పుడు వాసనలు, అసలు ఏ వాసన లేనిదే పరబ్రహ్మ తత్వం అని మనం తెలుసుకున్నాం కదా, పరబ్రహ్మ స్థానం ఎక్కడుంది అనేది మీకు తెలిస్తే మీరు మన చాట్ లో పెట్టచ్చు. మరి ఇక మొదటి శ్లోకం గురించి చెప్పడానికి రమా గారు వస్తున్నారు మన ముందరికి. రమా గారు
నమస్కారం అండి. వినిపిస్తోందా అందరికి?
వినిపిస్తోందండి.
మహాగణపతయ నమః, శివాయ గురవై నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శివాది శ్రీ గురుభ్యో నమః, సభకి నమస్కారం. మొట్టమొదటి శ్లోకం విద్యారుణులు వారు దైనందిన జీవితం దైనందిన కార్యక్రమం ఎలా ఉండాలో చాలా చక్కగా వర్ణించారు. ప్రాతర్వైదిక కర్మత తదనుసద్ వేదాంత సంచింతయ పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వాసిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయ రాత్రౌ నిధిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీరభరణం ప్రారబ్ధ కంఠార్పితం. ఇది మొట్టమొదటి శ్లోకం. అయితే దీనిలో జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు. ప్రతి మనిషి జీవితం కూడా తన మనసు మీదనే ఆధారపడి ఉంటుంది, మనసు నడిపిస్తుంది, దాదాపుగా జీవితం మొత్తాన్ని మనసే నడిపిస్తుంది. ఆధ్యాత్మికత అంటే మనసుని సంస్కరించుకోవడమే. మనసు చాలా బలమైనది, మనసుకి చాలా విధాలైన శక్తులు ఉంటాయి. సాధన సరిగా చేస్తే శక్తి పొందేది మనసే. మనసు శక్తిని పొందితే అద్భుతాలు సాధిస్తుంది. యోగి చేసేది అది. వేదంలో మనసు విభూతుల గురించి వివరించారు. సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, మతి, మనీష, జాతి, స్మృతి, సంకల్పం, క్రతు, ఆశు, కామ, వశ. ఇటువంటి మనస్సు వాసనా మాలిన్యాల చేత శుద్ధత కోల్పోయినప్పుడు సరైన సాధనతో దానికి శుద్ధతని కల్పిస్తున్నాం. ప్రారబ్ధ కర్మ చేత జీవుని మెడకి తగల్పబడినది శరీరం. మరి ఈ దేహం ఉన్నన్నాళ్ళు జీవితం ఎలా గడపాలి, ఎలా శుద్ధులం అవుతాం? దీనిని తెలియజేస్తున్నారు విద్యారణ్యుల వారు ఈ మొదటి శ్లోకంలో. పొద్దున్నే ప్రాతకాలంలో వేదాది శాస్త్రాలు చెప్పిన కర్మలను అనుసరించాలి. వర్ణాశ్రమాలను అనుసరించి ఎవరికి నిర్దేశింపబడిన సముచితమైన కర్మలను వారు విడవకుండా పాటించాలి. శంకరులు అపరోక్షానుభూతిలో ఇవే వివరించారు. ధర్మముతో చేసిన తపస్సుతో భగవంతుడు సంతోషిస్తే అప్పుడు చిత్తశుద్ధి, సాధనార్హత కలుగుతుంది. కాబట్టి ప్రాతకాలంలో వేదాది శాస్త్రాలు చెప్పిన కర్మలను అనుసరించాలి. అలా కర్మ చేస్తూ విచారణ మరియు ఉపాసనకు కూడా అవకాశం ఇవ్వాలి. వేదాంత చింతన చేయాలి, సమ్యక్ చింతన చేయాలి. మరి మధ్యాహ్నం పూట భారతంలోని మోక్ష ధర్మాలను, వాసిష్ఠ రామాయణం మొదలైనవి మననం చేయాలి. శాంతి అనుశాసనిక పర్వాలలో మోక్ష ధర్మాలను మననం చేయాలి. అనుశాసనిక పర్వంలో 96 నుంచి 138వ సర్గ వరకు, ఆ తర్వాత మరో 60 సర్గల వరకు కూడా మోక్ష ధర్మాలను వివరించారు. భగవద్గీత కూడా మోక్ష ధర్మాల కిందకే వస్తుంది. సాయంకాలం భాగవతం పఠనం చేయాలి. రాత్రి నిధిధ్యాస చేయాలి, అంటే పగలు అధ్యయనం చేసిన దాని గురించి చింతన చేయడం, మనసుని నిలబెట్టడం, ఇదే నిధిధ్యాస. అయితే ఇవన్నీ విన్నప్పుడు నాకు త్యాగరాజస్వామి వారి చక్కటి పాట ఒకటి గుర్తొచ్చింది. మనసా ఇది అనుఫలం వరకే పాడాను. అయితే ఇది చాలా చక్కటి పాట. కలిలో రాజస తామస గుణములు గల వారి తెలివి కలిసి మెలిసి తిరుగుచు మరి కాలము గడపగనేలా. అలా అలా చాలా చక్కటి కీర్తన అది. మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి భగవన్నామంతో అని చాలా చక్కటి కీర్తన అది. అలాగే మా నాయనమ్మ గారు కూడా గుర్తొస్తారు. అయితే మీరంతా అనుకోవచ్చు ఇవిడ నాయనమ్మ గారి గురించి చెప్తోంది ఏంటని. ఒక మర్చిపోలేని అనుభూతి ఏంటంటే గురువు గారు ఎప్పుడైనా కూడా ముముక్షువులు సాధన ఎలా చేయాలి అనేవి చెప్తుంటే, చిన్నప్పుడు మా నాయనమ్మ గారి విలువ నాకు తెలియలేదు కానీ మా నాయనమ్మ చేసింది మొత్తం గురువు గారు చెప్తున్న సాధనే అని చెప్పి ఆయన ప్రవచనాల్లో చాలా అర్థమవుతుంది నాకు. పొద్దున 3 లేచేవారు ఆవిడ, బై ద బుక్ అనమాట. మనం ఇప్పుడు ఏమేం చదువుకుంటున్నాం, ఎలా ఉండాలి, సాధన ఎలా చేయాలి, యమనియమ ప్రాణాయామాలు అవన్నీ ఎలా పాటించాలి, అవన్నీ ఆవిడ బై ద బుక్ ఫాలో అయ్యేవారు. మ్యాక్సిమం మౌనంగానే ఉండేవారు ఎప్పుడూ. యూజువల్గా అత్తకోడలు ఇంట్లో ఉంటే ఏదో చిటపట్లు ఉంటాయి, ఎప్పుడు ఉండేది కాదు, ఆవిడ నుంచి ఏ కంప్లైంట్ ఉండేది కాదు. పాపం ఆవిడ పాతకాలం విధవరాలు, ఆవిడ 32 ఆవిడ భర్త పోయారు, పిల్లలందరినీ పెంచుకొచ్చింది. కానీ కేవలం ఆ దైనందిన కార్యక్రమం ఇందులో ఎలాగ డిస్క్రైబ్ చేశారో అలాగే ఉండేది ఆవిడది. ఆవిడ రోల్ మోడల్గా ఎప్పుడూ గుర్తొస్తుంది. గురువు గారి ప్రవచనాలు విన్న ప్రతిసారి ఆవిడ గుర్తొస్తుంది. ఈ పర్టిక్యులర్ టాపిక్లో మరీ ఎక్కువగా గుర్తొస్తున్నారు ఆవిడ. ఆవిడకి నమస్కారం చేసుకుంటున్నాను. ఏ లోకంలో ఉన్నారో పెద్ద ఆవిడ, నా 22 జీవితంలో అప్పుడు ఆవిడ విలువ తెలుసుకోలేకపోయినా ఇప్పుడు చాలా చాలా తెలుసుకుంటున్నాను, ఆవిడకి నమస్కారాలు. అయితే మహాత్ములకి ఈ విధంగా కాలం గడుస్తుంది, ఇలా కాలం గడపాలి. ఇది ముముక్షువుల కోసం చెప్పిన శాస్త్రం. ప్రారంభం వలన వచ్చిన జీవితాన్ని ఈ విధంగా గడిపితే తరిస్తారు. భారత భాగవతాలు కూడా వేదాంతజన్యమైన విజ్ఞానాన్ని పటిష్టపరచడానికి ఉన్నాయి. బ్రహ్మనిష్ట బలపడడం కోసం మరియు దుర్వాసన క్షయం కోసం ప్రయత్నించాలి. వాసన క్షయమే మోక్షం. ఈ కాంటెక్స్ట్ లో గురువు గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఈ దుర్వాసన ప్రతీకార దశకం ఇది పాఠశాలల్లో పాఠ్యాంశంగా పెట్టదగ్గ గ్రంథం. వ్యక్తికి ఏ విధంగా ఉంటే వాడికి క్షేమమో, అటువంటి వ్యక్తి వలన సమాజానికి క్షేమమో, ఆ విషయం చెప్తుంది ఈ గ్రంథం. మానసిక ఆందోళన లేకుండా, తప్పులు చేయకుండా, లోకం చేసే తప్పుల నుండి తనను తాను కాపాడుకుంటూ, తాను 10 ప్రయోజనకారిగా ఉండే జ్ఞానాన్ని దీనిలో విద్యారణ్యుల వారు అందిస్తున్నారు. ఈ మొదటి శ్లోకం సారాంశం వంటి శ్లోకం. మిగిలిన 9 ఒక్కొక్క దుర్వాసనను ఎలా తొలగించుకోవాలో తెలుపుతారు. ధన్యవాదాలు.
చాలా చాలా చక్కగా చెప్పారండి. మనస ఎటులోపుతుంది అనేది మంచి సమన్వయం, చక్కగా పాడారు కూడా చాలా బాగా. మీ నాయనమ్మ గారి గురించి చెప్పి కూడా, అంటే ఇవన్నీ ఆచరించడం మనకి కష్టమేమో అని మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు మన పెద్దలందరినీ తలుచుకుని, వాళ్ళు చాలా ఈ విధంగా అంటే వాళ్ళు ఎంతో చదువుకుని అంత లోకమంతా తెలిసిన వాళ్ళు కాకపోయినా కూడా ఇవి మాత్రం చక్కగా పాటించి వాళ్ళ జీవితానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకున్నారు తప్పకుండా. వాళ్ళందరూ మనకి రోల్ మోడల్స్. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే పరబ్రహ్మ స్థానం ఏంటి అంటే హృదయం, మన హృదయమే. అండ్ ఇప్పుడు ఇప్పుడు విన్న దాంట్లోంచి ఒక క్వశ్చన్, ఇందాక చెప్పా విన్నాం కదా ఎప్పుడెప్పుడు ఏవేవి చదవాలి అనేది. మరి రామాయణం గురించి చెప్పారు కదా, అది ఏ రామాయణాన్ని గురించి చెప్పారు అనేది, అంటే రామాయణంకి సంబంధించినది ఏ రామాయణం గురించి చెప్పారు అనేది క్వశ్చన్ క్లియర్ గానే ఉందని అనుకుంటున్నాను. మనకి 2 గురించి ఇక శాంతి గారు, శాంతి అఖిళ గారు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. నేను ఇప్పుడు దుర్వాసన ప్రతీకార శైలిలో 2 గురించి చెప్పబోతున్నాను. ముందుగా శ్లోకం. అజ్ఞానం త్యజహి మనోపిచ సదా బ్రహ్మాత్మ సద్భావనా సంకల్పానఖిలానపి త్యజ జగన్మిథ్యాత్మ సద్భావనా కామాన్ సాధన సాధ్య దుఃఖ నివహ ధ్యానాద జస్రం త్యజ क्रोधं तु क्षमया सदा जहि बला लोभं तु संतोषतः इंद्र నాలుగు పాదాల్లో నాలుగు దుర్వాసనలు వారిని ఎలా నివారించుకోవాలో చెప్పారు. మొట్టమొదటి అజ్ఞానం త్యజ, ముందుగా చెప్పింది అజ్ఞానం. అజ్ఞానమును విడిచిపెట్టు. శాస్త్రార్థం ప్రకారం అజ్ఞానం అంటే అవిద్య. అవిద్య అంటే మన యొక్క అసలు స్వరూపం తెలుసుకోకపోవడమే అవిద్య, అజ్ఞానం. దేహ బుద్ధి ప్రాణ ఇంద్రియ మనస్సులకు కూడా అతీతమైన వ్యతిరిక్తమైన విలక్షణమైనదే మన అసలు స్వరూపం. బ్రహ్మమే తన యొక్క రూపముగా భావన చెయ్యాలి. ఇది సత్ భావన, ఉన్నదాన్ని భావించడం. ఉన్నదాన్ని భావిస్తున్నావు కనుక సిద్ధిలోకి వెళ్తుంది. బ్రహ్మమే నువ్వు అయి ఉన్నావు అని విచారణ చేస్తూ ఉంటే అజ్ఞానాన్ని మెల్లమెల్లగా జయించవచ్చు. రెండో పాదంలో మనకి రెండో పాదం సంకల్పాన నిఖిలానపిత్యజ సాన్నిధ్యాత్మ సద్భావన జగన్నిధ్యాత్మ సద్భావన అని చెప్పారు. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితాః, కామము సంకల్పము ఇవే సంసారానికి హేతువులు. అవిద్య నుండి వచ్చిన వాసనలే ఇవి రెండు. సంకల్పం ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి అనుకునే కర్తవ్యం సంకల్పం. దీని నుండి కర్మ వస్తుంది, అదే కామ్యా కర్మలు. వీటిని విడిచిపెట్టాలి. ఎలాగా? ఇక్కడ జగత్తు ఇంద్రజాలం అయితే ఈశ్వరుడు ఇంద్రజాలికుడు. ఇంద్రజాలం మాయలాగానే సంకల్పాలు మిథ్య. జగత్తు మిథ్య అని మనము నమ్మినప్పుడు సంకల్పాలు పోతాయి. సంకల్పం కర్తవ్యాలు ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. జగత్తు మిథ్య అనే భావన చేస్తున్న కొద్దీ సంకల్పాలు త్యజించగలం. అవి త్యజిస్తే మనస్సుకి పని తగ్గుతుంది. మనస్సుకి బాహ్య వృత్తులు తగ్గిస్తే అంతర్ముఖ వృత్తిని అవలంబించగలుగుతారు. జగత్ మిథ్య అని బ్రహ్మము సత్యమని జగత్తు ఉన్నంతకాలం అనుకోవాలి. జగత్తు సత్యమనే భ్రాంతి ఉన్నంత వరకు జగత్తు మిథ్య అనే అభ్యాసం చేయాలి. సాధన ముందు చెప్పి ఆ తర్వాత వాసన వికారాలు ఎన్ని రకాలో చెప్తూ వాటి పరిహారం కూడా చెప్పాలి. మూడో దాంట్లో కామాన్ సాధన సాధ్య దుఃఖ నివహ ధ్యాన దజస్సం త్యజ. దీని అర్థము జ్ఞానానికి ప్రతిబద్ధంగా ఉన్న కామాన్ని దాని సాధన సాధ్యాల్ని సమకూర్చుకోవడంలో ఎంత దుఃఖం ఉంటుందో నువ్వు ఆలోచిస్తే కోరిక అదే పోతుందని చెప్పారు. సాధన సమకూర్చడంలో సాధ్యంలో ఉన్న దుఃఖ సమూహాలను ఎల్లవేళలా ధ్యానించాలి. తద్వారా ఆ కోరిక నుండి బయటపడగలుగుతాం. సాధన సాధ్య దుఃఖాలు ఒక్కసారి ఆలోచిస్తే దాన్ని వదిలేస్తాడు. తానే సాధన సాధ్య దుఃఖ నివహ ధ్యానం చేయగలిగితే కామాన్ని విడిచిపెడతాడు. ఇందులో సాధనలు రెండు రకాలు. ఒకటి అంత ప్రయత్నం, మనసులోని ప్రయత్నం కూడా సాధన. బాహ్య వస్తువుల సాకారం అది కూడా సాధన. ఈ రెండూ కలిస్తేనే సాధనలు అవుతాయి. ఇక్కడ కంచి మహాస్వామి గారు చెప్పిన మాట ఒకటి చెప్పారు. ఒక బాధ కలగగానే దుఃఖపడతావు. అప్పుడు ఒక్కసారి ఆలోచించు ఎంతకాలం దుఃఖపడతావు. నీకే తెలుస్తుంది సమాధానం. రెండు రోజులు, కొన్నిటికి మూడు రోజులు, కొన్నిటికి నాలుగు రోజులు, మహా అయితే ఐదు రోజులు. ఐదో రోజు ఆరో రోజు ఉండదు కదా. ఆ ఐదో రోజు ఆరో రోజు మనస్తత్వం ఇప్పుడే తెచ్చుకుంటే నీ దుఃఖం పోతుంది అని చెప్పారు. మనకి ఎప్పుడు దుఃఖం వచ్చినా ఇది తలుచుకుంటే చాలు అని చెప్పారు. జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉన్న కామాన్ని దాని సాధన సాధ్య దుఃఖాల గురించి ఆలోచిస్తే విడిచిపెట్టడం సాధ్యమవుతుంది అని చెప్పారు. నాలుగో పాదంలో క్రోధంతు క్షమయా సదా జహి, కోపాన్ని సహనంతో జయించాలి. సహనం ఒక కవచం లాంటిది కానీ అది అంత తేలికైంది కాదు. బలా లోభంతో సంతోషత, లోభాన్ని సంతృప్తితో జయించాలి అన్నారు. సంతృప్తి ఉంటే బతుకంతా ఆనందంగా ఉంటుంది. సంతృప్తి ఒక గొప్ప గుణం. ఉన్నదానికి సంతృప్తి పడితే లేని దాని కోసం బాధపడం. సంతృప్తి పడితే ప్రయత్నం ఉండదని కొందరు అనుకుంటారు. కానీ సంతృప్తితో కూడా సాధన చేయవచ్చు. ఉన్నదానితో సంతృప్తి పడితే లేని దాని కోసం బాధ ఎందుకు మనకి? అప్పుడు హాయిగా ఉండొచ్చుట. అనుభవిస్తున్నంతకాలం కోరికలు తీరవు. అగ్నిని ఆర్పాలంటే దానిలో నెయ్యి వేస్తే ఏమవుతుంది? అగ్ని పెరుగుతుంది కానీ తరగదు కదా. ఎవరైతే తృష్ణాక్షయం అవుతుందో అంటే తృప్తి అనే భావం వచ్చి ఆసక్తి పోవడం జరిగితే వాడు పొందే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పారు. కోరిక తీసుకోవడం వల్ల ఆనందంగా ఉంటాడని ఎప్పుడూ అనుకోకూడదుట. కోరిక దెబ్బ ఎవరికి తగలడో వాడు చాలా ఆనందంగా ఉంటాడట. ధర్మం అంటే సత్కర్మాచరణ, జ్ఞానం అంటే విచారణ. కర్మ బుద్ధి ఉన్నంతకాలం విచారణ ఉండాలి. ఈ రెండూ కలిసి ఉన్నాయి కనుక ధర్మము జ్ఞానము ఉండాలి. ధర్మ జ్ఞానాలు చెప్పిందే శృతి. శృతిని అనుసరించి జీవించేవాడే శ్రోత్రియుడు. శృతి చెప్పిన కర్మలను ఆచరిస్తూ జ్ఞానాన్ని విచారణ చేస్తూ కోరిక దెబ్బ తగలకుండా ఎవరు ఉంటారో వారు ఆనందంగా ఉంటారని ఆనంద మీమాంసలో చెప్పారు. కోరిక లేకపోవడంలో సుఖం ఉంది కానీ కోరిక తీర్చుకోవడంలో సుఖం లేదు అన్నారు. ఇప్పుడు విష్ణువుని విష్ణువుగా చూసిన వాడు ఒక్కరేట, ఎవరు అంటే అది ప్రహ్లాదుట. సంతోషంతో లోభాన్ని జయించిన వాడే తృప్తిగా ఉంటాడు. సంతోషం నిత్య గుణం చేసుకోవాలట. దీనిలో ప్రధానంగా కామం, క్రోధం, లోభం మూడే చెప్పారు. మిగిలిన చెప్పలేదేంటంటే మిగిలిన మూడు మోహ మదం ఆశ్చర్యాలు. అవి ఎవరంటేట, వీటి నుంచి పుట్టిన తమ్ముళ్ళు కవలలు అన్నమాట. త్రివిధం నరక స్వేదం ద్వారం నాశన ఆత్మన కామక్రోధ తదాలోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. సాధకులు ఈ మూడింటినీ విడిచిపెట్టాలని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు భగవద్గీతలో. ఇవి ఉన్నంతకాలం భగవంతుడు దొరకట్ట. ఏతైర్ విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నర ఆచరత్యాత్మన శ్రేయస్ తతో యాతి పరాంగతి. ఈ మూడింటినీ కలిపి తమోద్వారాలు అన్నారు. ఈ మూడింటి లక్షణం తమస్సే. జ్ఞానములు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోనివ్వకుండా చేసేదే తమస్సు. అటువంటి తమోద్వారాలను అధిగమించిన వాడే పరమగతిని పొందగలడు. ఈ విధముగా ఈ శ్లోకంలో నాలుగు విషయాలు చెప్పారు దుర్వాసనలు. అవి ఎలా తీర్చుకోవాలో కూడా వివరించారు. క్లుప్తంగా చెప్పాలంటే అజ్ఞానాన్ని బ్రహ్మాత్మ సద్భావనతో జయించాలి మొదటిది. రెండోది సంకల్పాల్ని జగన్ మిథ్యాత్మ భావనతో జయించాలి. మూడోది కామాన్ని సాధన సాధ్య దుఃఖాల గురించి ఆలోచించి జయించాలి. నాలుగోది క్రోధాన్ని సహనంతో జయించాలి. శ్రీకృష్ణ శరణమ్మ
చాలా చాలా చక్కగా చెప్పారు శాంతి గారు. మీకు మొత్తం రెండవ శ్లోకం మొత్తం మీకే వచ్చింది. చాలా సారవంతమైనది అంతా వచ్చింది, చక్కగా చెప్పారు. అఫ్కోర్స్ మిగతా అంతా కూడా సారవంతమైనవి. ఇందాక అడిగిన ప్రశ్నకి ఏ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు, ఏ రామాయణం గురించి చెప్పారు అంటే యోగ వాసిష్ఠాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఇక్కడ విద్యారణ్యులు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మొదటి మీరు ఈ రెండో శ్లోకం అంతా చెప్తుంటే నాకు గురుగారు రాసిన ఒక పాట గుర్తొచ్చింది. మీరు చెప్తున్నప్పుడు వింటే ఎంత ఆర్ద్రతతో కూడినటువంటి శివపదం ఉంటుంది కదా. ఇలాగే ఈ వాసనాక్షయం గురించి మనం చేసుకోలేము అనే విషయాన్ని ఈ విషయం తెలుసుకొని దట్ ఓకే మనకు ఉంది సంబంధం ఉంది పరమాత్మతో కానీ ఇది ఏ తీర్చుకోలేకపోతున్నాము అనేసి ఇప్పటి దాసాని నీనా సంబంధము ఎప్పటిదో ఆలెక్కల చెప్పలేను గాని ఇప్పటి దాసాని నీనా సంబంధము కప్పిన అజ్ఞానమున కాంచలేనిది ఇప్పటికైనా ఎరుకను ఇయరాదయమి ఇప్పటిదాసామి నీనా సంబంధము. దాంట్లో అంతా కూడా ఎంత ఆర్ద్రతతో ఉంటుందంటే ఆ పాట, ఇక డైరెక్ట్ గా భగవంతుడితో మనం కూర్చుని మాట్లాడుతున్నట్టే. అంటే నాకు ఇవన్నీ నడుము వచ్చి వంచిన అన్ని రకరకాల వాటిలలో కొట్టుకుపోతున్నాను కానీ నీతో ఉన్న నా సంబంధాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నేను తెలుసుకోలేను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అద్భుతంగా రాశారు గురువు గారు ప్రతి పాట లాగానే. అండ్ అది సందర్భానికి తగ్గట్టుగా నాకు గుర్తొచ్చింది. ఇక మూడవ శ్లోకానికి సంబంధించిన విషయాలని మనకి శివరాణి గారు చెప్తారు. శివరాణి గారు
नमो महेश्वरुषुप्तो गुरुभ्यो नमः. ఇక్కడ శాంతి గారు తమో ద్వారాల గురించి చెప్పారు. దానికి ఒకటి నాకు ఒక జోల పాట గుర్తొచ్చింది, అంటే అర్షద్ వర్గాల పాట. జో అచ్యుతానంద జో చోముకుంద నాలి పరమానంద రామ గోవింద. ఈ పాట ఇందులో పట్టవల్లె ఆర్కుంది పదిలంబుగాను, అర్షద్ వర్గాలు, పట్టవల్లె ముక్కుర్ని కదలకుండగను, త్రిగుణాలు, ఉంచవలే ఒక్కన్ని సుతి కమలమందు, ఆత్మ, ఉండవలే పండు వెన్నెల నిండుగాను. జో జో మదాలస కొడుకులకు జ్ఞానబోధ చేసింది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి, నాకు అది గుర్తొచ్చింది. ఇప్పుడు విషయంలోకి వద్దాము. మూడవ శ్లోకంలో ఈ దుర్వాసన ప్రతికార దశకంలో మూడవ శ్లోకంలో ఒకటో పాదం మనం నేర్చుకున్నాం. ఇహోపస్థ సుఖ భ్రమం త్యజ మనః పర్యంత దుఃఖే క్షణాత్. జిహ్వ అంటే నాలుక, ఉపస్థ సుఖ భ్రమ త్యజ మనః పర్యంత ఒకే క్షణాత్. ఇది విభజన పద విభజన. జిహ్వ అంటే నాలుక, ఉపస్థ జనేంద్రియము, సుఖము అంటే రెండు రకాలు, బాహ్య సుఖం ఉంటుంది, అంత సుఖం ఉంటుంది. బాహ్యంలో సుఖం యొక్క ఆకారము దుఃఖం యొక్క ఆకారము సమంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. శరీరంలో ఇంద్రియాలు సుఖ దుఃఖాలను రికార్డ్ చేసి చర్మానికి బాధ కలిగిస్తాయి. ఇది మనం కడుకోవాల్సిన విషయం ఏంటంటే చర్మానికి బాధ కలిగిస్తాయి. ఆత్మ అసంబంధి, దానికి ఏ విధమైన సంబంధం లేదు, ఒక్క మనస్సే సంబంధి. మనస్సుకి ఏంటంటే ఎప్పుడు విభజించే గుణం ఉంటుంది. మనస్సు సృష్టించే మోసంలోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. ఏది సుఖమో అది దుఃఖం అవుతుంది, భగవద్గీత చెప్పింది. ఇక భ్రమ అంటే బుద్ధి నాశనము. విషయభోగము తప్పు కాదు, విషయ ధ్యానము అంటే చింతన, విషయాల గురించి ఎప్పుడు చింతన చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఇక్కడ జిహ్వా అని అన్నారు. జిహ్వా రెండు పనులు చేస్తుంది, ఒకటి ప్రైమరీ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్ చేస్తుంది. మాట కరణము రుచిని తెలుపుతుంది. ఉపస్థ కూడా సృష్టిని, కొత్త జీవిని సృష్టిస్తుంది. అయితే ఈ రెండింటి వల్ల మనం ఏం కలుగుతాయంటే, జిహ్వ వల్ల ఉపస్థ వల్ల కామ చాపల్యం, జిహ్వ చాపల్యం రెండు కలుగుతాయి. ఈ చాపల్యము అంటే కూడనివి చేయాలనే భ్రమ, అది తొలగిపోవాలి మనకు. పాపాలు జిహ్వ వల్ల కామం వల్లనే జరుగుతాయి. పాపాలు నిజంగా జిహ్వల రుచుల వల్లనే, ఆహారము లేకపోతే కామం, వీటి వల్లనే జరుగుతాయి పాపాలు. త్యజములు అంటే ఇక్కడ త్యజ త్యజ అని పదవేశారు, తినుట అనుభవించుట రెండు వస్తాయి. అది రెండింటినీ మనం మన హద్దులో ఉంచుకోవాలి. అందుకే శృతి ఏం చెప్పిందంటే విధి నిషేధం అనే రెండు చెప్పింది శృతి చెప్పింది. కర్మ విధి ఏమిటి, కర్మ నిషేధం ఏమిటి. ఇప్పుడు ఇవి రెండు కర్మలే కదా, కామ చాపల్యం కూడా కర్మయే, జీవకాల చాపల్యం కూడా కర్మయే. ఆ కర్మలకు రెండు చెప్పిన్నారు. అయితే ఇక్కడ దూర్జటి ఒక మాట అన్నారు. అమరశీల రమించిన చెడను మోహాందంబో అన్నారు. దీన్ని వివేకంతో నిగ్రహించాలి. అర్జునుడు ఇంద్రలోకం వెళ్తే రంభను తిరస్కరించాడు తల్లి అన్నాడు, అది వివేకం. మన భారతీయుల్లో ఆ వైరాగ్య వివేక సంపన్నత ఉంది అని చెప్పొచ్చు. భోగం యోగం అని భగవద్గీత శ్లోకం చెప్పింది. ఇక ఉపలక్షక న్యాయం అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ తమో ద్వారాలు మూడు చెప్పారు, అంటే మిగతా మూడు కూడా చెప్పినట్టే. ఇది కూడా ఉపలక్షక న్యాయం కింద వస్తుంది. ఉపలక్షక న్యాయం అంటే ఒక సమూహంలో ఒక దానిని చెప్తే అన్నింటినీ చెప్పినట్టు, దాన్ని ఉపలక్షక న్యాయం అంటారు. ఇందులో జిహ్వోపస్థ సుఖ భ్రమం అన్నారు. కేవలం జిహ్వచాపల్యం కామచాపల్యం చేస్తే మిగతావి చెప్పినట్లే. అది అక్కడ ప్రత్యక్షు శ్రోత్ర జిహ్వ ప్రాణాలు, ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు. ఇందులో జిహ్వని చెప్తే మిగతా నాలుగు చెప్పినట్టే. అలాగే ఇక్కడ ఉపస్థ చెప్తే మిగతా కర్మ కర్మ ఇంద్రియాలు కర్మేంద్రియాలు చెప్పినట్టే లెక్క. పర్యంత దుఃఖే క్షణాత్ అంటే అంటే ఏంటంటే పరిణామంలో ఏ దుఃఖం ఉందో ముందే ఆలోచిస్తే దాని నుండి దాటిపోగలుగుతాం. దుఃఖే క్షణాత్ ఆ క్షణాన్ని మనం దాటవేయగలుగుతాం. పరిణామం అంటే మార్పు, ఏదైనా మార్పు పరిస్థితులలో జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు పురాణ పరంగా ఒక మనం ఉదాహరణ తీసుకుందాం. దుర్భాస మహాముని అంబరీషుని పరీక్షిస్తాం అనుకున్నారు, కానీ దానివల్ల వచ్చే దుఃఖం ఆలోచించలేదు. అప్పుడు ఆయన అది సుదర్శన చక్రం ఆయన్ని వెంటాడింది, అలా జరిగింది. కానీ దుఃఖాన్ని ఆలోచించకుండా అలా జరిగింది. ఇంకొకటి వ్యవహారంలో చెప్పుకోవాలంటే మోడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు పరిణామాన్ని ఆలోచించి దుఃఖాన్ని దాటవేయడానికి చూస్తున్నారు. మన గురువు గారు కూడా ఎన్ని ప్రవచనాలు ఎన్ని రకాల జనాల మధ్యలో చెప్పటం అన్నది మామూలు విషయం కాదు. అది ఎంత విభిన్న జాతులు విభిన్న రకాల మనుషుల మధ్య ఇంత సక్సెస్ఫుల్ గా అంటే విజయవంతంగా ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తున్నారంటే దానికి కారకాలు అనేకం. దానివల్ల ఇది కూడా మనకు దుఃఖే పర్యంత దుఃఖే క్షణాత్ కింద ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక ఇంకొక శ్లోకం వేశారు ఇక్కడ ఏంటంటే అది కర్మ సన్యాస యోగం నుండి. ఇది ఏంటంటే ఇంద్రియ సుఖాల గురించి చెప్తారన్నట్టు. ఈ సంస్పర్శ భోగ దుఃఖయూన యువతే ఆద్యంతంతం కౌంతేయన తేషు రమేతు రమే రమతే బుధః. అయితే కౌంతేయ రూపరసాదుల విషయాల నుండి కలుగు దుఃఖం సుఖం కారణం అవుతున్నది, అది క్షణిక ముక్తాన్ని జ్ఞానులు ఆస్వాదింపరు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు జ్ఞానులు అంటే ఎవరు అంటే కర్మణ్య కర్మయ పశ్యేత్ కర్మణిచ కర్మయ. కర్మలో అకర్మని చూసేవాడు అకర్మలో కర్మని చూసేవాడు జ్ఞాని బుద్ధిమంతుడు అని భగవద్గీత చెప్పింది. కర్మ చేసేటప్పుడు మనం దాని యొక్క ప్రయోజనము దాని యొక్క ప్రయోజనం ముఖ్యంగా చూడాలి. ఫలం ఆశించకుండా నిష్కామంగా దాన్ని ప్రయోజనం ఆశించి కర్మ చేయాలి. ఉత్సాహంతో దాని సంతోషంతో దాంట్లో తన్మయత్వమై ఒక కర్మను నిర్వహిస్తే అది ప్రయోజనకారి అవుతుంది. అజ్ఞానులు అలా ఉంటారు అని ఇక్కడ దీని అర్థం. సర్వం శ్రీకృష్ణార్పణ
ఇప్పటిలాగే చాలా చక్కగా విశదీకరించంతా చెప్పారు శివరాణి గారు, చాలా బాగుంది. జీవచాపల్యం కామచాపల్యం రెండు కూడా పరిణామంలో ఎంతో ప్రమాదకారాలు అని చెప్పారు మన గురువు గారు ఈ మూడవ శ్లోకంలో అర్థాలు చెప్తూ. అండ్ అలాగే ఈ తినరానివి తాగరానివి రెండు కూడా ఈ తినరాని తినడం తాగరాని తాగటం రెండు కూడా జిహ్వాగత దోషాలు అని చెప్పారు. ఇది మాత్రం మనం వీ కెన్ ట్రై టు కంట్రోల్ అవర్ సెల్స్ సిచ్యువేషన్స్ బట్టి. సో ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చిన్నగా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అలాగా చిన్నగా చిన్నటి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నటువంటి ఈ దుర్వాసన ప్రతీకార దశకం మాత్రం అద్భుతం. ఇక్కడ దీనికి సంబంధించిందే గురుగారు మరొక శివపదం ఉంటుంది కదా, తినరాని వీతిని కనరాని వీకని అనరానివి అని అనవరతము నిను మననము సేయక మలినుడనై తిని మననము సేయక మలినుడనై తిని కనికరముంచుమ కలుషహరా కనికరముంచుమ కలుషహరాహరా నీదే భారము నీలగల శివా ఆదుకోను షణ్ముఖావన సాంబా అని గురుగారు పాటల్లో మనకి ఇవన్నీ చెప్పేశారు అద్భుతంగా. ఇక మిగతా విషయాన్ని మూడవ శ్లోకంలో ఉన్న మిగతా విషయాన్ని మనకి లక్ష్మీపణి గారు చెప్తారు.
శ్రీ గణేష్ ఆయన వినపడుతుందండి?
వినిపిస్తోందండి.
శ్రీ గణేష్ నమస్కారం. థ్యాంక్ యూ. శ్రీ సరస్వతి నమః శివాది శ్రీ గురుభ్యో నమః. మూడవ దుర్వాసన ప్రతీకార దశకంలో మూడవ శ్లోకంలో మిగతా రెండు పాదాల గురించి తెలుసుకుందామండి. పారుష్యం అనృతం చైవ పైశూన్యం చాపి సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాచ్చ దుర్విధం. వాక్పారుష్యం, ఇది మొదటి దుర్వాసన నేను చెప్పే వాటిలో. వాక్పారుష్యం దశవిధ పాపాల్లో వాచక పాపాల్లో మొదటిది. వాక్పారుష్యం అంటే ఎదుటివారు బాధపడేటట్టు మాట్లాడటం. వాక్పారుష్యాన్ని మృదుభాషణతో జయించాలి. దీనికి పూర్వభాషి మృదుభాషి అయిన శ్రీరాముడిని ఉదాహరణగా తీసుకోవాలి అని గురువుగారు చెప్పారు. ఇదే కాకుండా రామాయణంలో సీతాదేవిని రావణుడు రాముడి మాయా శిరస్సుతో భయపెట్టినప్పుడు ఎంతో బాధతో విలవిల్లాడుతున్న సీతమ్మను సరమ తన మృదు భాషణతోటి శాంతపరిచింది. ఎవరైనా మనల్ని చూసి ఏమిటి ఇలా అయిపోయావు, బాగా పాడైపోయావు, జుట్టు ఇలా ఉంది, ఇలా అయిపోయావే, ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా, ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ మనల్ని వాళ్ళకి తెలియకుండానే బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడకూడదు. ఇటువంటి వాటికి ఒక సరదాగా జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణ గారు చెప్పినటువంటి పద్యం. వారు ఒకసారి తిరుమలరాయలు గారిని, కృష్ణదేవరాయలు గారి బంధువే ఉండేవాళ్ళు. ఆయన కొలువులో ఆయనకు ఒకే కన్ను ఉండేది. ఆయన మీద ఒక పద్యం చెప్పాల్సి వచ్చింది. ఇది చెప్పడం తెనాలి రామకృష్ణ గారికి ఇష్టం లేదు. కానీ అతను పదే పదే అడుగుతూ ఉంటే కృష్ణదేవరాయలు గారి బంధువు కాబట్టి గొడవ అవుతుందేమో అనేవి తప్పని పరిస్థితుల్లో ఇలా చెప్పారు. అన్నాతి గూఢ హరుడవే, అన్నాతిని గూఢకున్న అసుర గురుడవే, అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి గాని కౌరవపతివే అని. దానికి అర్థం ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన వివరించారు, తెనాలి రామకృష్ణ గారే వివరించారు. భార్య పక్కన ఉందనుకో, నువ్వు శివుడివి, శివుడికి మూడు కళ్ళు కదా. అంటే అబ్బో నేను హరుణ్ణి అన్నాను అని ఎవరక్కడ ఒక 1016 బంగారు కాసులు ఇవ్వండి తెనాలి రామకృష్ణకి అన్నారు. పక్కన భార్య లేదనుకో, అసురులకు గురువైనటువంటి శుక్రాచార్యుడివే నువ్వు అన్నాడు. అతను ఎంతో ఆనందపడి ఇంకొక 1016 కాసులు ఇప్పించాడు. ఒక కన్ను మిగిలిపోయింది, కానీ అది కూడా లేకపోతే కురురాజువైన ధృతరాష్ట్రుడివి నువ్వు అన్నాడు. ఇంకా అతను ఎంతో సంబరపడిపోయి ఇంకొక 1016 ఇచ్చాడు. ఇలాగా 3348 బంగారు కాసులు తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో సంపాదించాడు. అంతేగాని పరుషంగా మాట్లాడలేదు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. మంచి మాటలు లేదా ప్రేమగా మాట్లాడితే అన్ని ప్రాణులు సంతోషిస్తాయి. చక్కగా పలకరించాలి, ప్రేమగా మాట్లాడడమే మన కర్తవ్యం. డబ్బులు లేకపోవచ్చు, మాట్లాడడానికి దరిద్రం ఎందుకు? మాటలతో ఇతరుల్ని వశం చేసుకోవచ్చు. ఇలాగా మృదు భాషణతోటి వాక్ పారుష్యాన్ని మనం జయించాలి, ఆ వాసనని జయించాలి అని గురువుగారు చెప్పారు. ఇప్పుడు రెండవ దుర్వాసన వృధాలాపాశ్రమం మౌనత. ఎక్కువ మాట్లాడితే అసత్యాలు, అశ్లీలంగా మాట్లాడాలి, అవాక్యాలు వచ్చేస్తాయి మన నోట్ నుంచి. వీలైనంత వరకు మౌనంగా ఉంటే వృధాలాపాన్ని జయించవచ్చు. ఇందాక ఒకళ్ళు వాళ్ళ నాయనమ్మ గారు ఎట్లాగా మౌనంగా ఎక్కువసేపు ఉండేవాళ్ళు అని చెప్పి కూడా చెప్పారు. అలాగా ఇంకా ఎన్నెన్నో మౌన కాన్ఫరెన్సెస్ స్విట్జర్లాండ్ లోను ఇలాంటి చోట్ల వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా మౌనంగా ఉంటాము అని సంకల్పం చేసుకుని మౌనంగా ఉంటారు. అలాగా సంకల్పం చేసుకుని ఉంటే ఇంకా ఎంతో ప్రభావం ఉంటుంది అని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు కూడా చెప్పారు. వాక్కు వినియోగం మన ప్రాణశక్తితో జరుగుతుంది, కానీ కాబట్టి వాక్కును ఎంత నియంత్రిస్తే ప్రాణశక్తి అంత పెరుగుతుంది అని మన గురువు గారు కూడా చెప్పారు. ఇప్పుడు మూడవ దుర్వాసన దుస్సంగం. ఏది ధర్మానికి జ్ఞానానికి అవరోధం కలిగించే విషయాల వైపు మనల్ని లాగుతుందో, ఏది బాగుపడడానికి అవకాశం లేకుండా చేస్తుందో అదే దుస్సంగం. అటువంటి దుస్సంగాన్ని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి అని నారదుల వారు భక్తి సూత్రాల్లో చెప్పారు. చీకటి పోవటానికి దీపం వెలిగించినట్టు సత్సంగంతో దుస్సంగాన్ని జయించాలి. మోక్షానికి ఉండే 4 ద్వారాల్లో ఒకటి సత్సంగం. దీనికి ఉదాహరణగా నేను స్కాంద పురాణంలో బ్రహ్మఖండంలో ఒక కథ జరిగింది, అది వివరిస్తాను. ఇది రోమస మహర్షి అక్కడ శౌనకాది మునులకు చెప్తున్నటువంటి కథ. ఒకప్పుడు భాష్కలము అనే గ్రామం ఉండేది. అందులో ఉండే మనుషులందరూ చాలా అధర్మ ప్రవర్తనతో ఉండేవాళ్ళు. వారిలో విదురుడు అనే ఒక బ్రాహ్మణుడు, అతను కూడా దుర్మార్గుడే. వాడు ఎన్నో పాపాలు చేశాడు. వాడికి పెళ్లి కాకపోతేను పక్కన ఒక ఊర్లో ఒక చక్కగా చదువుకుని చాలా అందగా తేనటువంటి భార్యను తీసుకొచ్చి వాళ్ళు ఒక యువతిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి అతను మళ్ళీ అందరితోనూ ఇష్టం వచ్చినట్టు తిరగడము తాగడము ఇలాంటివన్నీ చేసేవాడు. ఆమెకు అర్థం కాలేదు ఇదేంటిది ఇతను ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను కూడా నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతాను అని ఆమె కూడా తిరగడం మొదలుపెట్టింది. ఇది అతను గమనించి నువ్వు ఒక పని చెయ్యి నువ్వెటో తిరుగుతున్నావు నేనటు తిరుగుతున్నాను కదా నువ్వు దానికి డబ్బులు కూడా తీసుకో అని చెప్పి వేసేలాగా ఆమెని మార్చాడు. సో అలాగా ధనము చేసుకుంటూ ఇద్దరు చేసుకుంటారు. వాళ్ళకి కొంతకాలం తర్వాత ఒక నలుగురు కొడుకులు కూడా పుట్టారు. కానీ కొంతకాలం అయ్యాక ఆవిడకి వయసు పైబడింది ఇతనికి వయసు పైబడింది ఇతను చనిపోయాడు. చనిపోయాక పిల్లలు మాత్రం వారి పూర్వజన్మ సుకృతం వల్ల మంచి పిల్లలు పుట్టారు. వాళ్ళు యోగ్యులు అవ్వడం వల్ల వాళ్ళు అమ్మా ఇంతకాలం ఇలా బతికావు ఎందుకు ఇంకా ఇలా బతకడము మంచిగా బతుకుదాము అని చెప్పి బతకాలని పుత్రులు కోరుకుంటే సరే ఇక్కడ ఉంటే సరిగ్గా బతకలేమని వేరే ఊరికి మకాం మార్చారు. ఇదంతా గోకర్ణ క్షేత్రం మహిమలో చెప్పినటువంటి కథ. ఎన్నో పాపాలు చేశారు పాపం చేశాం కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయని వారు ఒకసారి గోకర్ణ క్షేత్రానికి వెళ్తే అక్కడ మహాబలేశ్వర దర్శనం చేసుకుందామే చేసుకున్నాక అక్కడ ఒక పౌరాణికుడు ఒక సప్తాహం పారాయణ చెప్తుంటే పురాణ శ్రవణం చేసింది. అందులో పురాణం చెప్పేటప్పుడు నరక వర్ణన వినగానే ఆమెకి చాలా భయం వేసింది. భయం వేసి అయ్యో నేను ఎన్నో మహాపాపాలు చేశానండి దీనికి నేను ఎన్ని శిక్షలు అనుభవించాల్సి వస్తుందో నన్ను రక్షించమని ఆయన శరణు వేడింది. వేడితే ఆయన ఒకసారి నువ్వు ఇంత బాధపడుతూ ప్రాయశ్చిత్తం చెందుతూ గురువే దిక్కు అని గురువు పాదాలను పట్టుకున్నావు కాబట్టి నేను నిన్ను రక్షించే బాధ్యత స్వీకరిస్తున్నాను అని ఈ గోకర్ణ క్షేత్రంలోనే నువ్వు రోజు సముద్ర స్నానం చేయి విఘ్నేశ్వరుణ్ణి మహాబలేశ్వరుణ్ణి అమ్మవారిని పూజించు పాప ప్రాయశ్చిత్తం కోసం సప్తాహ దీక్షతోటి పురాణ శ్రవణం చేసి శివపాదాలు ధ్యానిస్తే ముక్తి వస్తుంది అని చెప్పాడు. ఆమె మహాభక్తితో నిత్యం గురుసేవా తత్పరురాలై ఎంతో సేవ చేసింది. అప్పుడు ఆ సేవకు మెచ్చుకుని పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకి ప్రత్యక్షం అవ్వగానే ఆమెలో ఉండే మహాపాపాలన్నీ పోయి వెంటనే ఆమె నోటి నుంచి త్రికాల పాపహరణ త్రికాల దోషహరణ స్తోత్రం ఆమె నోటి నుంచి పలికింది. అంటే ఇది ఇప్పుడు ఇదివరకు చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్న పాపాలు చెయ్యబోయే పాపాలు అన్నింటినీ ఇలా మూడింటిని తొలగించగలిగేటువంటి శక్తి ఉన్న త్రికాల పాప నివారక స్తోత్రం. ఓకే నేను అది ఇప్పుడు చెప్తాను. విశ్వేశ విశ్వ విలయ స్థితి జన్మహేతో విశ్వైక వంద్య శివ శాశ్వత విశ్వరూప విధ్వస్త కాల విపరీత గుణావభాస శ్రీమన్మహేశ మై దేహి కృపాకటాక్షం శంభోశ శాంకృత శేఖర శాంతమూర్తే గంగాధరామరవరార్చిత పాద పద్మ నాగేంద్ర భూషణ నగేంద్ర నికేతనేశ భక్తార్తిహన్మయి నిధేహి కృపాకటాక్షం శ్రీ విశ్వనాథ కరుణాకర శూలపాణే భూతేశ భర్గ భువనత్రయ గీతకీర్తే శ్రీనీలకంఠ మదనాంతక విశ్వమూర్తే గౌరీపతే మయిని దేహి కృపాకటాక్షం. ఇలా ఆవిడ స్తోత్రం చేసింది. శివుడు ఎంతో మెచ్చి ఆమెకు మోక్షం ఇచ్చి కైలాసంలో పార్వతీదేవికి ఇష్ట సఖి స్థానం ఇచ్చారు. ఆమె ఎప్పుడు పార్వతీదేవి పక్కన ఉండి పార్వతీదేవికి ఎప్పుడు సఖి చెలికత్తెలాగా ఉండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఆమెకి ఇలా సేవ చేస్తూ ఉంటే తన పూర్వ ఆమె శరీరంతో ఉన్నప్పుడు ఆమె భర్త ఎలా ఉన్నాడా తెలుసుకోవాలి అని ఆమెకి కొంచెం కుతూహలం కలిగింది. అమ్మవారి సేవలో ఉన్నప్పుడు అమ్మ జగన్మాతని తన భర్తను కూడా ఉద్ధరించండి అమ్మా అని ప్రార్థించింది. అప్పుడు అతను పిశాచ జన్మలో ఉన్నాడు అని అంటే ఎలాగైనా సరే అతని ఇది వల్లే ఇంత చేసినా కూడాను అతన్ని కూడా ఉద్ధరించాలని నాకు కోరిక ఉందమ్మా అని చెప్పి అడిగితే ఆమె తుంబురుడు గంధర్వుడైన తుంబురుడు చెప్పినటువంటి శివకథలు తీసుకొచ్చి అతన్ని ఒక కట్టెలో ఒక కర్రలో మనకెట్లా గోకర్ణ ఉపాఖ్యానంలో ఒక వెదురు బొద్దులో ఎలాగా ఉంచి చేశారో అలాగే అతన్ని కూడా ఒక దానిలోకి ఆవహింపజేసి అతనికి శివకథలు వినిపించి అతనికి కూడా కైలాసం పొందేలాగా అమ్మవారు ఆశీర్వదించింది. సో ఇలాగా ఒక దుస్సంగంలో ఉన్నటువంటి ఒక స్త్రీ సత్సంగంతో ఎలాగా ఉద్ధరించబడింది అనేది ఈ కథ ద్వారా మనం స్కాంద పురాణంలోని బ్రహ్మఖండంలో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాలుగవ దుర్వాసన అయిన గర్వంతు భంగే క్షణాత్ గర్వాన్ని భంగమును చూసి వదులుకో అన్నారు. ఇందుకు నహుషుడి కథ ఉదాహరణగా గురువు గారు చెప్పారు. నేను ఇంకొక కథ, ఇది అందరికీ తెలిసిన కథలే కానీ ఇంకొక కథ నేను ఉదహరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది సద్గురు శివానందమూర్తి గారు చెప్తూ ఉంటేను, నేను ఒక దగ్గర చెప్తుంటే రాసుకున్నాను. విశ్వామిత్రుడు ఒకసారి తాను బ్రహ్మర్షి అయ్యాడు అనేటువంటి గర్వంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నేను గొప్ప బ్రహ్మర్షినా వశిష్ఠుడు గొప్ప బ్రహ్మర్షి అని అడిగాడు. అడిగితే బ్రహ్మ ఆలోచించి, నువ్వు సూర్యుడిని ఆదిశేషువుని అగస్త్యుడిని ఇక్కడికి తీసుకురా, ఓకే అప్పుడు మాట్లాడదాం అని చెప్పి చెప్పారు. విశ్వామిత్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి, రా ఇట్లా బ్రహ్మ పిలుస్తున్నారు అని అంటే, సూర్యుడు నేను ఎప్పుడు ఆగకూడదు, నేను సదా గమనంలో ఉండాలి, నేను ఇలాగ వదిలిపెట్టి రాలేనంటే ఏముంది, నేను సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడిని ఇంకొక సూర్యుడిని సృష్టించగలను, నీకేం పర్వాలేదు నువ్వు రా అని రథంలో ఇంకొక సూర్యుడిని కూర్చోబెట్టి తీసుకెళ్దాం అలాగే అని చెప్పి విశ్వామిత్రుడు ఒక సూర్యుని తయారు చేశాడు. కానీ ఆ సూర్యుడి కాంతి మామూలుగా ఉండే సూర్యుడి కాంతిలాగా లేదు, తక్కువగా ఉంది. ఇలా అయితే నేను రాలేను అని చెప్పి సూర్యుడు అందులోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సరే ఆదిశేషుడి దగ్గరికి విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఆదిశేషుడు భూమిని తన తలలపైన మోస్తూ ఉన్నాడు, తన పడకల పైన. ఈ భూమిని నేను నా శక్తితో, నా తపశక్తితో నిలబెడతాను, నువ్వు రా అని చెప్పి ఆదిశేషువుని విశ్వామిత్రుడు అడిగాడు. విశ్వామిత్రుడు ఆదిశేషువు అలాగే అని చెప్పి పక్కకి తప్పుకోగానే ఈయన తపశక్తితోటి, విశ్వామిత్రుడు తన తపశక్తితోటి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే భూమి కొంచెం కొంచెం ఒరగడం మొదలైంది. ఇలాగ నేను వదిలిపెట్టి రాలేను అని ఆదిశేషుడు అక్కడే కూర్చున్నాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అగస్త్యుడు మలయ పర్వతంపై కూర్చుని ఉన్నాడు. అగస్త్యుడు కాశీ దగ్గర, కాశీకి వెళ్ళడానికి సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉన్న చోటులో అగస్త్యుడు కూర్చుని, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కాశీకి వెళ్ళడానికి కాశీకి వెళ్ళాడు. ఇప్పుడు అగస్త్యుడు అక్కడి నుంచి లేస్తే భూమి అంతా మళ్ళీ అటువైపు కాశీ వైపు ఒరిగిపోతుంది, ఎందుకంటే శివుడు అక్కడ కాశీలో ఉన్నాడు కాబట్టి. అక్కడ ఆ బరువు, శివుడు బరువు అగస్త్యుడి బరువు ఒకటే ఉంటుంది కాబట్టి అగస్త్యుడు అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. సరే నా తపశక్తితో నేను నిలబడతాను అని విశ్వామిత్రుడు ప్రయత్నిస్తాడు, కానీ ఇక్కడ కూడా విఫలమయ్యాడు. సరేనని ఆయన వెనక్కి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేను తేలేకపోయానని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడిని పంపిస్తే వశిష్ఠుడు ఒక రుద్రాక్ష సూర్యుడి దగ్గర, ఒక రుద్రాక్ష ఆదిశేషుడు ఉండేటువంటి ప్లేస్లో, అలాగే ఇంకొక రుద్రాక్ష అగస్త మలయ పర్వతం మీద పెట్టి ఆయన పెట్టి వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాడు. వెంటనే బ్రహ్మ, చూసావా ఎలాగా ఈ మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు కదా అని అలా చేస్తే విశ్వామిత్రుడికి గర్వభంగం అయింది. ఈ నేను చేసిన నేను చెప్పిన దానిలో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. సర్వం అని నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ గురుచరణానంద నిందర్పణ వస్తు గురుభ్యో నమః.
లక్ష్మీపణి గారు చాలా బాగా చెప్పారండి, చాలా చక్కగా. మీరు తీసుకొచ్చి చెప్పినటువంటి మన పురాణాల్లోని విషయాలన్నీ కూడా కరెక్ట్ గా ఈ సందర్భానికి తగ్గటువంటి కథలన్నీ తీసుకొచ్చి చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఈ త్రికాల పాప సంహరణ స్తోత్రం అది ఉంటే మాకు కొంచెం మన గ్రూప్ లో చాట్ లో పెడితే కుదిరినప్పుడు ఎప్పుడైనా మేము కూడా చదువుకుంటాము.
థ్యాంక్ యూ
సో మచ్. సత్సాంగత్యం ఉంటే తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా దుర్వాసనలు జయించగలరు అనే విషయాన్ని మన గురువు గారు చెప్పారు ఈ ప్రవచనంలో. ఇక్కడ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాను, అదేంటి మన మురళి కంక్లూజన్ అయిపోయింది కదా ఇవాళ మురళి, ఇంకా ప్రశ్న ఏంటి అని. కాకపోతే ఇది చాలా మనం తెలుసుకుని గుర్తుపెట్టుకోదగినటువంటివి కాబట్టి, మృదు భాషను అలవాటు చేసుకోవాలి అనేది బోధ అయితే అది నాటుకునేట్టు చెప్పటానికి ఒక గాథ ఉంది అన్నారు, ఆ గాథ ఏంటి అనేది ప్రశ్న. మన మృదు భాషను అలవాటు చేసుకోవాలి అనేది తెలియచెప్పేటటువంటి గాథ ఏమిటి అనేది ప్రశ్న. ఇక అందరూ కూడా ఇవాళ్ళ మన మురళిలో అందరూ కూడా అద్భుతంగా అన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లేకపోతే మన పురాణ ఇతిహాసాల్లోని విషయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు. ఇంకా మనకి ఇంకొంచెం మరింతగా మనకి మననం జరిగే విధంగా ఉందన్నమాట. చాలా బాగుందండి, మాట్లాడిన అందరు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇది నెక్స్ట్ మంత్ కంక్లూజన్ ఉంటుంది దుర్వాసన ప్రతీకార దశకానికి. నెక్స్ట్ ఇంకొక వన్ డే ఎపిసోడ్ ఉంది కదా, ప్రవచనం ఉంది కదా గురుగారిది, దాంతో నెక్స్ట్ మంత్ దీని కంక్లూజన్ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గురుభ్యో నమః అని మన ఏంటి సత్సంగాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాదికి 10 ఏళ్ళు అవుతుందన్నమాట.
గురు పౌర్ణమి రోజు. సో విద్యాతాటంగి గారు పెద్ద ఎత్తున దీన్ని మనం ఇది ఒక ఉత్సవంగా జరుపుకోవాలి అని ఆవిడ భావిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఏంటి అనేదంతా ఆవిడ తర్వాత ఇస్తారు, కానీ ఇది ఒక మనం గుర్తుపెట్టుకోదగ్గ విషయం. వచ్చే ఏడాది 10 ఏళ్ళు అవుతుంది గురుభ్యో నమః అనే సత్సంగాన్ని మొదలుపెట్టి. ఇక మరి ఆన్సర్ చెప్పేసైనా మృదు భాషను అలవాటు చేసుకోవాలనేది బోధ అయితే నాటుకునేటట్టు చెప్పడానికి గాథ ఏంటి అంటే అది రామాయణం. రాముల వారికి ఉండే సద్గుణాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు చదువుతున్న తెలుసుకుంటున్న వాటిలన్నింటిలో కూడా ఉన్న సద్గుణాలు రాముల వారిలో ఉన్నాయి. ఇవాళ ఈ మురళి అటెండ్ చేసిన అందరూ శ్రోతలు, ఆ విధంగానే మాట్లాడిన అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.